ప్రేమైన ఆత్మబంధువు గారు, మనం మెల్లో వస్తువులు పెట్టుకుంటాం, ఎందుకంటే అందాన్ని పెట్టుకుంటాం. అదే పురుషులు కూడా చాలా ఉంగరాలు పెట్టుకుంటారు, రకరకాల ఉంగరాలు పెట్టుకుంటారు. పురుషులు కూడా కొంతమంది వస్తువులు స్త్రీలాగా పెట్టుకుంటారు, పురుషులు కూడా కొంతమంది గురుసులాగా పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారు అంటే అన్నం మెల్లో వస్తూ ఉంటే అందరూ నాకు బోడి మేర కింద అయిపోతున్నాను, ఇలా వస్తువులు పెట్టుకుంటారు. మంచిదే, అందంగా కనిపిస్తారు వస్తువులు. ఏదో ఒకటి రెండు ఎక్కువ కాకుండా ఒకటి రెండు వస్తువులు ఉంటే అందంగా కనిపిస్తారు. అలాగే చాలా మంది ఉంగరాలు కూడా పెట్టుకుంటారు. ఇవన్నీ ఎందుకంటే అందానికి కొంత అందంగా కనిపించడానికి అలా పెట్టుకుంటారు. కానీ శాస్త్రంలో ఏమని చెప్పారంటే ఇది ఆనందం అనుకుంటున్నారో ఎంతకంటే ఆనందం ఉంటారు. అనే ఏంటంటే ఇప్పుడు చెవులు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, ఆ చెవులతో నిరంతరం మంచి మాటలు వినటం చెవులకు అందమని చెప్తారు. చెవులు ఉన్నాయి, చెవులు ఉన్నా ప్రయోజనం లేదు, నిరంతరము మంచి మాటలు వింటూ ఉండాలి, అది చెవులకు అందం. ఈ చెవులు తర్వాత ఎలాగా కాలిపోతాయి, శరీరం కాలినప్పుడు చెవులు కాలిపోతాయి. ఆ చెవులు ఉన్నంత కాలం మీరు చెవులను జాగ్రత్తగా ఉపయోగించుకుని మంచి మాటలు, పరమేశ్వరుడు చెప్పినటువంటి, భగవంతుడు చెప్పిన మాటలు, ఋషులు చెప్పిన మాటలు, ఆ గురువులు చెప్పిన మాటలు జాగ్రత్తగా శ్రవణం చేస్తే చెవికి ఆనందము. కాబట్టి మనం ఎప్పుడు మాట్లాడినా మంచి మాటలే మాట్లాడుతూ ఉండాలి, ఏ మాట మాట్లాడినా మంచి మాటే మాట్లాడుతూ ఉండాలి, అది నోటికి అందం. ఏ మాట మాట్లాడినా నోటి అంటే మంచి మాటే రావాలి మనం, అది నోటికి అందం. మెడలో గురిసి చేసుకుంటే మెడకి ఎంత ఉండమో నోటితోటి మంచి మాటలు మాట్లాడుతుంటే నోటికి అందం. అలా మంచి దృశ్యాలు చూస్తే కళ్ళకి అందం. మంచి మంచి దృశ్యాలు మనం చూడటం వల్ల మనకి అదొక మనం అరుణాచారం ఉందనుకుంటే ఆ గిరి రూపం చూడటం వల్ల నేత్రాలకు ఆనందం, నేత్రాలకు అందం కూడా, అందము ఆనందము రెండు కూడా. ఇప్పుడు గిరి ఉండి దేవతల పటాలు మనం చూస్తూ ఉంటాం ఇంట్లో పెట్టుకుని, అది కళ్ళకి అందమే కాదు ఆనందం కూడా. అంచేత మనకి భగవంతుని కళ్ళు, ఈ నోరు, ఈ చెవులు ఇంటికి మనం జాగ్రత్తగా ఉపయోగించుకుంటే వాటికి అందాలు వస్తాయి, అది జ్ఞాపకం పెట్టుకోవాలి. మహాత్మా గాంధీ ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే ఇది ప్రపంచం, ప్రపంచం అనేది ఎప్పుడూ హెచ్చుతగ్గులు ఉంటాయి. మనకి మంచివాళ్ళు ఎదురుపడతారు, చెడ్డవాళ్ళు ఎదురుపడతారు. ప్రపంచంలో పూర్తిగా మంచివాళ్ళు ఉండరు, పూర్తిగా చెడ్డవాళ్ళు ఉండరు. వాళ్ళు ఉంటారు, వీళ్ళు అసలు మన చేతి వీళ్ళే సమానం కలదు. ఎవరు ఎక్కడ రాజెందుకు మనం వేలే సమానం కలదు. సమాజాన్ని ఎవరెవరు సమానం చేయలేరు. సమాజంలో ఎప్పుడూ హెచ్చుతగ్గులు ఉంటాయి. ఎంతమంది ఋషులు వచ్చినా, ఎంతమంది అవతార పురుషులు వచ్చినా, ఎంతమంది ప్రవక్తలు వచ్చినా సమాజాన్ని ఎవరో సమానం చేయలేరు. ఎప్పుడు హెచ్చుతగ్గులు ఉంటాయి సమాజంలో. మనకి వర్షాకాలం, శీతాకాలం, వేసవకాలం ఎలా ఉన్నాయో అలా సమాజంలో ఎప్పుడు హెచ్చుతగ్గులు ఉంటాయి. ఎప్పుడు సమాజం సమానంగా ఉండదు. అంటే గాంధీ గారు ఏమన్నారంటే, నేను మంచివాళ్ళు ఎదురుపడతా ఉంటారు, నిమిషంలో చెడు వాళ్ళు ఎదురుపడతా ఉంటారు. ఆ మంచివాడు ఎదురైపోయినప్పుడు ఏం చేస్తామంటే, నీలో లేని మంచి వాళ్ళు ఉంటే ఆ మంచి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే జీవితంలో చెడ్డవాళ్ళు కూడా ఎదురుపడతారు. చెడ్డవాళ్ళు మనం ద్వేషించదు, ఉదాసీనంగా ఉండు, అంటకుండా ముట్టకుండా ఉండు. నీకు చెడ్డవాళ్ళు ఎదురుపడినప్పుడు వాళ్ళు ఏదో వాళ్ళలో ఉన్న చెడ్డ నీలో ఉందేమో చూసుకో. వాళ్ళని విమర్శించక్కర్లేదు, వాళ్ళ పట్ల ఉదాసీనంగా ఉండు. వాళ్ళలో ఉన్న చెడ్డ నీలో ఉందేమో తెలుసుకో, తెలుసుకుని నీలో ఉంటే తీసేసుకో. అంటే ఒక రకంగా మనకు మంచివాళ్ళు గురువులే, చెడ్డవాళ్ళు గురువులు. మనం ట్రైనింగ్ అవ్వాలి. ఆధ్యాత్మికంగా ట్రైనింగ్ లేదు, మనకు స్పిరిచువల్ ట్రైనింగ్ లేదు. డాక్టర్ కోర్సు ఎలా చదవాలి, ఇంజనీరింగ్ కోర్సు ఎలా చదవాలి, పాఠాలు ఎలా చెప్పాలి, కాలేజీలో స్కూల్లో బీఈడీ ట్రైనింగ్ అని ఎలా ట్రైనింగ్ లేకపోతుంది. కానీ స్పిరిచువల్ కూడా, ఈ స్పిరిచువల్ శైలి కూడా కొంత ట్రైనింగ్ అవసరం. అదే ప్రపంచంలోకి మనం ట్రైనింగ్ అవ్వడానికి వచ్చాం. ఇది ట్రైనింగ్ గ్రౌండ్, సృష్టి కూడా ట్రైనింగ్ గ్రౌండ్. జీవితం నుంచి మన అనేక పదాలు మనం నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకుని పెద్దవాళ్ళు అవుతూ ఉండాలి, వివేకవంతులు అవుతూ ఉండాలి. హృదయం లోతులు పెరగాలి, మనస్సు విశారం అవుతూ ఉండాలి. అనేక పదాలు మనం జీవితం నుంచి నేర్చుకోవలసి ఉంది. ఇది సముద్రం ఉంది, సముద్రంలో కెరటాలు ఎప్పుడూ ఉంటాయి. సముద్రంలో కెరటాలు ఎప్పుడూ ఉంటాయి. కెరటాలు తగ్గిన తర్వాత మనం స్నానం చేద్దాం, అసలు స్నానం చేయాలి. మనం ఏం చేయాలి, ఆ కెరటానికి కెరటానికి మధ్య విడివేసి బయటకు రావాలి. అలాగే ప్రపంచంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ప్రపంచంలో రకరకాల మనస్తత్వం గలవాళ్ళు, మనస్తత్వం గలవాళ్ళు ఉంటారు, అనేది భిన్న మనస్తత్వం గలవాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ మనం ఏం చేయాలంటే, అంతర్యామిగా ఉన్న ఈశ్వరుని చూడటం నేర్చుకోవాలి. అది ట్రైనింగ్. ఇక్కడ చెడ్డవాళ్ళలోనే దేవుడు ఉంటాడు, మంచివాళ్ళలోనే దేవుడు ఉంటాడు, రాయిలోనే దేవుడు ఉన్నప్పుడు మన చెడ్డవాళ్ళు దేవుడు ఎందుకు, అందరిలోనే దేవుడు ఉంటాడు. అలా భగవంతుడు అంతర్యామిగా లేకుండా లేఖమే రాదు. ఏమ వచ్చినట్టుగా అంతర్యామిగా ఈశ్వరుడు ఉన్నాడు. అంటే దారం ఎలా ఉంటుంది, దండ లోపల, పూసల లోపల, పుష్పాల లోపల దారం ఎలా ఉంటుందో అలాగే మన అందర్ హృదయాల్లోని ఈ నామానికి వెనుక నామరూపాల వెనుక అందర్ హృదయం అందర్ హృదయంలోని అంతర్యాముగా ఈశ్వరుడు ఉన్నాడు. అలాగే అందర్ హృదయాల్లోని ఈశ్వరుని చూడటం మనం నేర్చుకుంటే మనకి భేద బుద్ధి తగ్గుతుంది. మంచివాడైతే ఈశ్వరుడు చూసుకుంటాడు, చెడ్డవాడైతే ఈశ్వరుడు చూసుకుంటాడు. ఆ శరీరం ఎందుకు వచ్చిందో ఆ పని జరిగితే మనకేలా గోడ అంటే మనం ట్రైనింగ్ అయ్యి మనం బయటికి పోవాలని నేను చెప్పి ఇందులో ఏం లేదు. ఇప్పుడు తెర సినిమా అవుతుంటే తెరలో ఒకసారి వరదలు వచ్చేస్తాయి, వరదలు వచ్చాయని తెర ఏమి తడిసిపోదు. ఒకసారి తెరలో పెద్ద పెద్ద నిప్పులు వస్తాయి, పెద్ద పెద్ద అగ్నిపత్రం వచ్చినప్పుడు ఫైర్ ఫైర్ అయిపోయినట్టు వస్తాం సినిమాలు. ఆ అగ్నిపత్రం తెర ఏమి కాలిపోదు, మీకు నాకు కళ్ళ కళ కనిపిస్తాయి. ప్రపంచంలోని కష్టతలు అటువంటి తెర మీద కనిపించే అగ్ని తెరను కాల్చడం, తెర మీద కనిపించే నీరు తెరను కడపడం. అదేవిధంగా మీకు లోకంలో ఏ సంఘటన జరిగినా హృదయంలో ఉన్న బ్రహ్మమైన తాక అదే అనేక రకాల అనేక రకాల మనస్తత్వం గల ఉంటారు. మనం సరి మనోదేశం వాళ్ళ దగ్గర ఆగిపోకూడదు. ఆ స్పిరిచువల్ ట్రైనింగ్ అవసరం మనకి. ఈ రకమైన స్పిరిచువల్ ట్రైనింగ్ అవుతుంటే ముందు మనలో అంటే ఎచ్చుతగ్గు, బుద్ధిలోని దోషాలు తగ్గుతాయి, బుద్ధిలోని ఎచ్చుతగ్గులు తగ్గుతాయి, బుద్ధి సమానం అంటే లోపల బ్రహ్మము ఎంత సమానంగా ఉందో మన మనసు కూడా అంత సమానం అయితేనే కానీ బ్రహ్మాకారం ఇది చెందదు. మనసు కూడా బ్రహ్మాకారం చెందదు. అంటే మనం నేర్చుకోవాలి, ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవరు చూసినా ఈశ్వరు, ఎవరిలో చూసినా ఈశ్వరంగా చూడటం. లోపల ఈశ్వర భావన నామరూపాల్లో అంతర్యామగానే ఈశ్వరుని చూడటం మనం నేర్చుకోవాలి. మనం చేసినది ఎవరికైనా మౌన పని ఇచ్చామనుకో అది ఈశ్వరుడికి ఇస్తున్నామనే భావన పడుతుండాలి. మనకి ఇచ్చింది ఈశ్వరుడు, మళ్ళీ మనం తిరిగి ఇచ్చేది ఈశ్వరుడు. అప్పుడు ఏమవుతుంది, నామబుద్ధి రూపబుద్ధి నశిస్తుంది. మనకెవరో మనకెవరో ఇస్తే మనం ఇతరులకు ఇవ్వగలం, మనకెవరో ఇవ్వకపోతే మనం ఇతరులకు ఏమి ఇవ్వలేదు. మనకి ఇచ్చింది ఈశ్వరుడు, మన దగ్గర పుచ్చుకునేది కూడా ఈశ్వరుడు. అది అటువంటి ఆ రకంగా ఉంటే భేదబుద్ధి నశిస్తుంది. అది నిజస్థితిలో ఉండటాన్ని హృదయంలో నిజం ఉంది. అది ఉంటాను నువ్వు సహజంగా జీవించడం నేర్చుకుంటే నువ్వు అక్కడ ఉంటావు. మనం సహజంగా ఉండటానికి పెద్ద తెలివితేటలు అక్కడ, అసహజంగా ఉండటానికి తెలివితేటలు ఎక్కువ ఉండాలి. మనం అసహజంగా కాకుండా సహజంగా జీవించడం నేర్చుకుంటే మనం నిజంలోనే ఉంటాం. దైనందిన జీవితంలో మనం క్రమశిక్షణగా ఉంటే జ్ఞానం దగ్గరికి మనం ఎలక్కనది, జ్ఞానమే మన దగ్గర కోసం. చాలా మంది మనుషులు రాలకంటారు, లోపల ఏం ప్రేమ ఉండదు. ప్రేమ నటించవచ్చు కానీ లోపల చాలా మందికి ప్రేమ ఉండదు. ఉండటమేది నటించటం కాదు, నిజంగా ఉన్నవారు నటించడు, నేరుగా నటిస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే ప్రేమ ఉందో అక్కడ వారు ఎంతో కొంత ఉపాధి ధర సేవ జరుగుతుంది. ప్రేమ ఉన్నతోటి సేవ ఉంటుంది, సేవ ఉన్న చోట త్యాగం ఉంటుంది, త్యాగం ఉన్న చోట జ్ఞానం ఉంటుంది, జ్ఞానం ఉన్న చోట శాంతి ఉంటుంది. అది క్రమం, ఇది నిచ్చెన. అభివృద్ధిలోకి రావడానికి ఇది నిచ్చెన. ఎక్కడైతే ప్రేమ ఉందో ఆ ఉపాధి ధర ఎంతో కొంత సేవ జరుగుతుంది. అది చెయ్యాలని అనుకోక్కడం ఏదో రకమే జరుగుతాం. మరి మల్లెపూలు చెట్టు దగ్గర పూర్చున్నాం కూడా వాసన మనం తీసుకోవాలని అక్కర్లేదు, వాసన బాగానే ఉంటుంది. ఆ మల్లెపూలు అనుకోక్కర్లేదు, మీరు అందరికీ వాసన ఇవ్వాలి, సువాసన ఇవ్వాలి, సువాసన కట్టించి మీరు వాసన ఇవ్వలేదు. ఎక్కడైతే ప్రేమ ఉందో అక్కడ ఎంతో కొంత సేవ జరుగుతూ ఉంటుంది. ఎక్కడైతే క్షేమం ఉందో అక్కడ క్షేమం ఉంటుంది, ఎంతో కొంత త్యాగం ఉంటుంది. అదే రామకృష్ణ పరమహంస గారు చెప్పేవారు, త్యాగి కానివాడు జ్ఞాని కాలేదు. జ్ఞానం అంటే విషయ జ్ఞానం కాదు, అక్కడ ఆత్మజ్ఞానం. ఒక్క విషయం నేను ఒక్క వాక్యం మీరు గుర్తుపెట్టి మీరు అందరి ఇంటికి వెళ్ళిపోవచ్చు. అదేమిటంటే మాకు ఏదైనా రోగం వస్తుంది, రోగం వస్తే మందు నిండుతాం తగ్గటానికి, రోగం తగ్గటానికి మందు నిండుతాం. అది ఏదో రోగం వస్తుంది మనకి, ఆ రోగం తగ్గటానికి మందులు వాడతాం, ఆ రోగం తగ్గటమే. అలాగే మనిషికి దుఃఖం వస్తూ ఉంటుంది, అశాంతి వస్తూ ఉంటుంది. కారణాలు వద్దు, ఏదో కారణం, ఒక మనిషికి ఒక కారణం. ప్రతి మనిషికి ప్రతి జన్మలో కూడా ఏదో దుఃఖం వస్తూ ఉంటుంది, అశాంతి వస్తూ ఉంటుంది, నిమిత వస్తూ ఉంటుంది, ఏదో కొరత వస్తూ ఉంటుంది, ఇవన్నీ వస్తూ ఉంటాయి. కానీ ఒక్క మాట నేను గుర్తుపెట్టుకోండి, మనల్ని ఎవరో మనకు తెలియకపోతే మనకి జ్ఞానం రాదు. మనకి పాండిత్యం ఉన్నా దుఃఖం అనుసరించదు, ధనం ఉన్నా దుఃఖం. నీకనేది భాగ్యాలు ఉండొచ్చు. ఇప్పుడు సంపద అంటే ఒక రూపాయలే కాదు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే కరెన్సీ కట్టలే సంపద అనుకుంటున్నారు. మీరు ఎక్కడ పొలం లేని వాళ్ళు ఉండొచ్చు, మీ పిల్లలు మంచివాళ్ళు ఉండొచ్చు, మీరు కూడా భాగ్యవంతులతో సమానం. అది మర్చిపోకుండా జీవితంలో డబ్బు డబ్బులు సాగి ముక్కలు అనుకోకండి. మీరు మీకు ఒక ఎకరం బలం లేకపోయినా మీ పిల్లలు మంచివాళ్ళు అనుకోండి, మీ అమ్మాయిలు మంచివాళ్ళు అనుకోండి, మీరు భాగ్యవంతులు చూడు సమ్మా, అది కూడా సంపదే. అది మీకు ఏ రకమైన సంపద ఉన్నా, మీకు ఏ రకం భౌతికమైన సంపద ఏ రకంగా ఉన్నా దుఃఖం నశించదు ఈ సిద్ధాంతం. మరి ఎప్పుడు నశిస్తుంది దుఃఖం? నువ్వు ఎవరో తెలియకపోతే నీకు ఆత్మజ్ఞానం రాదు. నీకు ఎన్ని తెలుసుకున్నా నువ్వెవరో నీకు తెలియకపోతే నీకు ఆత్మజ్ఞానం రాదు. నీకు ఆత్మజ్ఞానం రాదనుకో, కోటి జన్మల తర్వాత కూడా దుఃఖము నశించడు, విషాదం నశించడు, నేను సంసారం విడిచిపెట్టదు ఈ సిద్ధాంతం. నువ్వు ఇలా ప్రాతికారంలో 10 కోట్లు డబ్బులు నచ్చాం, 10 కోట్లు డబ్బులు నేను దుఃఖం నశిస్తాను ఎప్పుడు అనుకోడు. సంపదాన్ని కూడా వచ్చిందా వెళ్ళిపోతాడు. రావణ మహర్షి గారి సూత్రం ఏంటంటే, భౌతికమైన ఎన్ని వచ్చినా నీకు ఏ దారి నచ్చా దాన్ని వెళ్ళిపోతా ఉంటాం. మీరు ఆ సంపద వచ్చినప్పుడే నిర్ణయంపడి ఉంటున్నట్టు మరి ఏ దారి నేను పోవాలో. అంటే నీకు ఒక నిజంగా ఉన్నా సంపద నిజంగా లేకుండా ఆత్మజ్ఞానం కలగకుండా ఆత్మానుభవం కలగకుండా నీవెవరో నీకు చేయబడి నువ్వు దేనికి పరిమితంలో, నీ మనస్సుకు పరిమితం ఉన్నావు, దేహానికి పరిమితం ఉన్నావు. అయితే నువ్వు ఈ పరిమితుల్లోంచి నువ్వు ఎవరో నువ్వు చేయనంత కాలం నీకు ఆత్మజ్ఞానం కూడా కలగదు. ఆత్మజ్ఞానం కలగకపోతే, జ్ఞానం కలగకపోతే నీకు విషాదం నశించదు, దుఃఖం నశించదు, పునర్జన్మలో నశించవు, సంసారం నశించదు. అన్ని వెంటాడు, పునర్జన్మలో వెంటాడితే సంసారం వెంటాడుతుంది. ఒక ఆత్మజ్ఞానం ద్వారానే వాడు దుఃఖంలోంచి తరిస్తాడు, దుఃఖంలోంచి విడుదల పొందుతాడు. అప్పుడు వరకు నీకు ఇంకో అవకాశం లేనే లేదు. ఒక జ్ఞానం వల్ల మటుకే దుఃఖం నశిస్తాం. నిజ స్థితిలో మీకు రమణ మహర్షి గారికి ఏం పెద్ద కష్టపడ్డారు జ్ఞానం వచ్చేటానికి? సహజంగా ఉన్నారు, జ్ఞానం వచ్చేస్తున్నారు. పెద్ద ధ్యానాలు చేసేసి అవి ఏం చేయలేదు. నాచురల్ గా నార్మల్ గా ఉండటం దానికి సహజంగానే జ్ఞానం వచ్చింది. అదే మా చెట్టుని పండు రాలిపోయినట్టు, బాగా ముందుపోయి రాలిపోయినట్టు, బాగా ముందుపోయిన కదా మనం కొయ్యక్కర్లేదు ఆ పండు, దాని అంతా అది రాలిపోతుంది. అలా రమణ మహర్షి గారికి కూడా జ్ఞానం వచ్చింది. అలాగే మార్కండేయుడికి కూడా, అనేక మంది టీనేజ్లు ప్రహ్లాద గురువుడికి, ఆ టీనేజ్లో చాలా మందికి వచ్చింది రమణ మహర్షి గారు కూడా. అలాగే నచికేతస్సులు కూడా, నచికేతస్సులు కూడా రమణ మహర్షి గారికి వచ్చినట్టే. కఠోపనిషత్తులో వస్తాడు నచికేతుడు, వాడికి కూడా ఇలాగ వచ్చింది ఆత్మజ్ఞానం ఆ టీనేజ్లను. ఆత్మజ్ఞానం గురించి నచికేతుడు అడుగుతాడు యమధర్మరాజు, నాకు ఆత్మజ్ఞానం గురించి బోధించే అవ కవి ఆవులు నడుగు, గేదెలు నడుగు, గజగిరిని నడుగు, రాజ్యాన్ని నడుగు, సంపదలు నడుగు, పెద్ద పెద్ద రాజ్యాలు నడుగు, అన్ని రోజులు తెచ్చాడు ఆత్మజ్ఞానం అడుగుతానంటున్నాడు నచికేతుడు. ఏడుగు ఇది లొక్కి పెట్టిన గుర్రాలు సడన్ గుర్రపందరు వేసుకోవచ్చు నువ్వు, ఏడుగు కూడా అడుగు, పెద్ద పెద్ద విషయాలు అని అడుగు, అన్ని అన్ని రోజులేసి ఆత్మజ్ఞానం అడుగుతానంటేనే యమధర్మరాజు అడిగాడు. నువ్వు అడగొచ్చాను ఇచ్చి అని అడగొచ్చి అని కాలప్రవాహంలో పోతాయి కదా అన్నాడు. కాలప్రవాహం ఏది పోగదు నాకు, నేను అది సంపదిస్తావు ఎంతకాలం ఉంటుంది కూడా ఉంటుంది, నా శరీరం పోతుంది కదా. నువ్వు ఏదైతే నశించదో, ఏదైతే శాశ్వతంగా ఉంటుందో, ఏదైతే పర్మనెంట్ గా ఉంటుందో, ఏదైతే ట్రూత్, ఏదైనా ఎక్కడగా ఉంటుందో, దేహం ఉన్నా దేహం లేకపోయినా, మనస్సున్నా మనస్సు రాకపోయినా, ప్రపంచం ఉన్నా ప్రపంచం కనిపించకపోయినా, సర్వకాల సర్వవస్తువులో ఏది సహజంగా ఉంటుందో ఆ జ్ఞానాన్ని నాకు ప్రసాదించు. ఎనిమిది చెప్తాను, ఎనిమిది చెప్తాం, కొన్ని ఎనిమిది ఇస్తాం, ఇస్తాం, నేనుండగా ఎనిమిదైనా చచ్చిపోతా, ఎనిమిది ఉండగా నేనైనా చచ్చిపోతాను. ఏ నీ దగ్గరికి వచ్చిందని మన చీపులు కట్ట అడగమంటామంటే జ్ఞానం అడగటం మానే. అంటే నచికేతుడు యమధర్మరాజు అలా ఎందుకు చెప్పాడంటే, ఆయన చెప్పిన విషయాల్లో ఏ ఆకర్షణ వీడుకున్నా ఆత్మజ్ఞానం గురించి బోధించడం వాడికి రాదు. నువ్వు గుర్రాలను అడుగు, లొడ్డు పెట్టిన అడుగు, ఏనుగులను అడుగు, ఐశ్వర్యం అడుగు, అన్ని అడిగా ఈ అడిగి ఈ అడిగని ఎన్నో తమ్ముడు చెప్పాడు. ఇందులో ఏ ఆకర్షణ వాడుకున్నప్పటికీ వాడికి ఆత్మజ్ఞానం బోధించడం వాడికి రాదు. ఇవన్నీ చూసిన తర్వాత జ్ఞానం బోధిస్తాడు. మనకు ప్రపంచంలో ఏ ఆకర్షణ ఉన్నా మనసు బాహ్యంగా కావటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇవన్నీ కారణాలు నశించాకే మనం ఫిట్ అవుతాం ఆత్మజ్ఞానం, అప్పుడు మనం ఫిట్ అవుతాం ఆత్మజ్ఞానం. ఆ జ్ఞానం గురించి శ్రవణం చేయడానికి ఆత్మానుభవం పొందటం. మనం శరీరంగా ఉండటానికి నటించాలి, మనస్సుగా ఉండటానికి నటించాలి, అహంకారంగా ఉండటానికి నటించాలి, ఆత్మగా ఉండటానికి నటించడానికి. నువ్వు కృత్రిమంగా జీవించాలనుకున్నప్పుడు నటించాలి, కానీ సహజంగా జీవించాలనుకున్నప్పుడు నీకు నటన ఎంపిక. ప్రిటెన్షన్ అక్కర్లేదు, సహజంగా జీవించేవాడికి ప్రిటెన్షన్ అక్కర్లేదు. అంటే సహజం అనేది కూడా మీకు సహజంగా జరగాలి. మనకి సహజంగా జరిగితే ఎక్కువసేపు చేయగలం, సహజంగా ఎక్కువ టైం ఉండగలం, కానీ అసహజంగా మనం ఉండగలం. మన హృదయానికే మరొక పేరు ఈశ్వరుని పేరు, మరొక పేరు ఆత్మని పేరు, లోపల చైతన్యం పేరు. మన మనసును అక్కడ నిలబెట్టి ఉంచితే అక్కడ స్థిరంగా ఉంచే ముందు మనసుకి ఆయాసం తగ్గుతుంది, ప్రయాసం తగ్గుతుంది. మన మనసును హృదయంలో నివాసంగా ఉంచితే, ఈశ్వరుడు ఎక్కడైతే ఉన్నాడో అంతర్యామిగా మన మనస్సును తీసుకెళ్ళి అక్కడ నివాసంగా ఉంచితే మనసు ఫైర్ అవ్వడం తగ్గిపోదు, ఎప్పుడూ శాంతిగా ఉంటుంది. నామం కూడా ఇంటి నుండి నిరంతరం దైవనామాన్ని స్మరించడం ఎందుకంటే ప్రాణ ప్రయాణ కాలంలో మరణకాలంలో కూడా అది గుర్తుకొస్తున్నాను. అందుకే ట్రైనింగ్ కోసం ఆ చివరి ట్రైనింగ్లో కూడా అది గుర్తుకు రావాలి. భగవాన్ దేహం విడిచిపెట్టినప్పుడు ఆయన జన్మించిన వారం సోమవారం, శరీరం విడిచిపెట్టింది శుక్రవారం. శుక్రవారం కొంతమంది ఇంగ్లీషులు తిరుగుతారు సాటర్డే సాటర్డే. ఎందుకంటే ఇంతవరకు ప్రపంచంలో జరిగిన ప్రపంచంలో మహాత్ముని, ప్రపంచంలో ఉన్న మహర్షుల్ని, ప్రపంచంలో ఉన్న యోగుని యొక్క చెట్ట తీసుకుంటే ఏంటి దర్శనం శుక్రవారం చనిపోయారట. యేసుక్రీస్తుని కూడా శుక్రవారం చిన్న వేసి అది గుడ్ ఫ్రైడే అని వస్తుంది. ఆ గుడ్ ఫ్రైడే అంటే యేసుక్రీస్తుని చేయలేదు. చచ్చిపోయిన రోజు గుడ్ ఫ్రైడే అవుతుందంటే మన కోసం చనిపోయాడు. చచ్చిపోయే రోజు బ్యాడ్ ఫ్రైడే అవుతుంది, కానీ గుడ్ ఫ్రైడే అవుతుందంటే ఆయన మన కోసం చనిపోయాడు. అంటే దాన్ని గుడ్ ఫ్రైడే అంటారు. ఆయన శరీరం విడిచిపెట్టినప్పుడు 1950 ఏప్రిల్ నెల 14 తేదీ సాయంత్రం రాత్రి 8:45 చివరి శ్వాస విడిచిపెట్టినప్పుడు భక్తులు శరీరం ఆయన విడిచిపెడతారని ఒకసారి కొన్ని క్షణాల్లో విడిచిపెడతారని అందరూ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అని చాంటింగ్ చేశారు. అక్కడ ఉన్న జైర్ణ భక్తులు మీద కూడా ఒక్కసారి చాంటింగ్ స్మరణ చేశారు. అప్పుడు ఈ స్మరణ చేయకముందు కళ్ళు మూసుకుని ఉన్నారు. ఆయన కళ్ళు మూసుకుని ఈ చాంటింగ్ ఆయన చెవుల్లో పడింది. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అని చాంటింగ్ చేస్తున్నారు అక్కడ భక్తులు అందరూ చేరు. ఒకసారి ఆయన కళ్ళు తిరుగుబడ్డాయి. కళ్ళంతా నీళ్లు కారణం కింద కారణం కళ్ళంతా నీళ్లు కారణం ఏం చేద్దంటే ఈశ్వరు పట్ల అనుకున్న ప్రీతికి గుర్తుంది. ఎప్పుడైతే నామం ఆ శివనామం అరుణాచలుడు నామం అరుణాచలం అనే నామం ఎప్పుడైతే అది చెవిలో పడింది ఒకసారి కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచాడు కళ్ళంత నీళ్ళు పట్టుకోట కళ్ళం చేయడు కారణం శరీరం విడిచిపెట్టారు. అది ఈశ్వరుడు పట్ల అనుకున్నటువంటి ఆ ప్రీతి ఇష్టం. అది జన్మాంతర అనుభవం. మనం చేసింది మనం కష్టపడి చేసిన సాధన ఊరికే పాదు. ఈ జన్మలో మనం ఎంతవరకు కష్టపడి సాధన చేస్తామో ఇదంతా వచ్చి జన్మకు వచ్చేస్తున్నాం. మనకు నువ్వు మనస్సు అనుకుంటున్నావు, మనసు అంటే తలంపుల సమూహం తప్ప మరి ఇంకేం కాదు, నువ్వు మనసు కాదు. ఈ కోపాలు కోపాలు ఎక్కడుంటాయి? మనసులో ఉంటాయి. ఇష్టాలు అయిష్టాలు ఎక్కడుంటాయి? మనసులో ఉంటుంది. ఇష్టం మనసులో ఉంటుంది, అయిష్టం మనసులో ఉంటుంది. కోపాలు కోపాలు ఎక్కడుంటాయి? మనసులో ఉంటాయి. ఇవన్నీ మనసులో ఉంటాయి. దాని గురించి దాని మనస్సును పట్టించుకోకముందు అన్నీ పోతాయి. ఇప్పుడు మన మనస్సును ఎందుకు పట్టించుకుంటామంటే అది నేననుకుంటున్నాం, మనస్సును నేననుకుంటున్నాను. ఆ మనస్సును నేననుకోవడానికి ఎక్కువ అది నాది కాదని వదిలేస్తే ఏమని అన్నీ పోతాయి. అయితే మనస్సుతో కాలాక్ష్యం పొందకూడదు, శరీరంతో కాలాక్ష్యం పొందకూడదు, మనస్సుతో కాలాక్ష్యం పొందకూడదు. దాన్ని డిస్క్రిమినేటింగ్ ఇంటరాక్ట్ అంటారు. ఆ విచక్షణ ఉండాలి, ఆ వివేకం ఉండాలి. అది మనం కాని దానితో కాలాక్ష్యం తగ్గించుకుంటూ రావాలి. మీరు చాలా విషయాల గురించి భయపడుతుంటారు. అలా భయపడక్కడ మీరు భయపడినట్టు జరగడం బాగానే జరుగుతుంది. చాలా మందికి భాషాంతికి కారణం భయం కాదు. క్షుద్రం హృదయ దౌర్బల్యం అన్నిటికంటే దౌర్బల్యం ఏంటంటే భయమే. కొంతమందికి అయితే చావు రాకుండా చచ్చిపోతారు. కొంతమంది చచ్చిపోయే రోజు వరకు బతుకుతారు. కొంతమంది ఇంకో 50 చావు వస్తున్నాయని ఇప్పటి నుంచి చచ్చిపోతూ ఉంటారు. ఇది భయం. మరి చదివిస్తే చెప్తాడు కవర్స్ టైం మెనీ టైమ్స్ బట్టి బ్రేవ్ ఓన్లీ వన్స్. మీరు ఇంకే భయపడవలసిన పని లేదు. నిజంగా ఈశ్వర భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడని నమ్మకం మనకు ఉంటే భయపడవలసిన పని మనకు లేదు. అసలు ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అని నమ్మకం పూర్తిగా ఉంటే ఎవరికి మనం భయపడవలసిన పని లేదు. అసలు కృష్ణుడు గీతలో ఒక మాట చెప్పాడు, ఇతరులు ఎవరిని చూసింది భయపడకు, నేను ఇతరులు భయపెట్టకు, నాకు స్వరూపం నీకు ఇస్తాను. అంటే అభయ ఒక ఆత్మ విజ్ఞాన స్థితిలోనే అభయ స్థితి వస్తుంది. అంటే మన ప్రాణిదానితో మన ప్రాణాక్ష్యం తగ్గించుకుని ఆ రోజు కాలంలో తగ్గించుకుంటూ వస్తే మనం ఎవరిగా ఉన్నాము దాని తాలూకు ఎరుక మనకు వస్తుంది. సగజంగా పెద్ద కష్టపడక్కడే సగజంగానే వచ్చేస్తుంది. అది అనేక తలంపులు లోపలు ఉన్నాయి, మనకు అనేక భావాలు ఉన్నాయి. అన్నింటికీ ఆధారంగా నేను అనే భావం, నేను అనే భావాన్ని మొదట భావం అందాం. నేను ఎరుగకుండా నేనుతో ప్రశ్నించు. నీకు నేను నేననే తలంపు వస్తుంది. ప్రతి మనిషికి లోపల నుంచి నేను 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 అనే తలంపు వస్తుంది కదా. ఆ నేను ఎవరన్నా ఎప్పటికప్పుడు ప్రశ్నించుకుంటా ఉంటాం. ఎందుకంటే ఆ నేను అనే తలంపుకే నీకు కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది, భయం వస్తుంది. అది ఎవరన్నా ప్రశ్నించుకుంటా ఉండవు. అది ఎవరైనా నిజానేని, ఆ నిజానేని ఎవరైనా ప్రశ్నించుకుంటా అంటే ఏమంటుందంటే అది ఎక్కడి నుంచి అయితే ఉదయిస్తాము అక్కడికి వెళ్ళిపోతాము, విచిత్ర అవుతాము విచిత్ర అవుతాము. అది అరుణాచలం కథ ఆం భావన ఎలా నేషం పొందేయాలని దాంట్లోనే అరుణాచలం కథ అంటే ప్రారంభం. అదే కదా బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు నేను గొప్ప నేను గొప్ప అంటేనే అటు ఈశ్వరుడు జ్యోతిస్తంభ రూపంలో వెలిశాడు అరుణాచలం. అహంభావన అనకటానికి వెలిసినటువంటి జ్ఞానగిరి, అరుణగిరి జ్ఞానగిరి. మనకు ఎలాగుండో అహంభావం దేవతలకు ఉండొచ్చు, జంతువులకు ఉండొచ్చు, పశుపక్షులకు ఉండొచ్చు, ఆ జీవ లక్షణాల నుంచే అహంభావం కూడా ఉంటుంది. అహంభావన తొలగించడానికి వెలిసినటువంటి గిరి అరుణగిరి, అదే జ్ఞానగిరి. నిరంతరము ఈశ్వరుని స్మరించడం వల్ల కూడా మనస్సు నశిస్తుంది. శరణాగతి పరిపూర్ణమైన శరణాగతి వల్ల కూడా మనస్సు నాశిస్తుంది. భగవంతుడి పాదాలను ఈశ్వర పాదాలంటే ఆశ్రయించమన్న మాయనే ఒళ్ళంది బయటకు రాలేదు. కేవలం మనం తెలియచేట్ల వల్ల ఈశ్వర పాదాలంటే ఆశ్రయించమన్న మాయనే ఒళ్ళంది బయటకు రాలేదు. ఇప్పుడు వల వస్తున్నాం అనుకోండి, వలసినప్పుడు ఆ వల కంటే పెద్ద చేప ఉంది అనుకోండి, ఆ వల అంటుందో వల కంటే పెద్ద చేప ఉంది అంటే అది చిన్నంగ్రము లేకపోతే ఏదో ఉన్నది వలలో పడుతుందా, వలలో పడుతుంది. వలలు రంధ్రాలు ఉంటాయి, ఈ చిరు చేపలు ఉంటాయి, చిన్న చిన్న చేపలు ఉంటాయి, అవి వలకు దొరకవు, అవి వల మధ్య దొరినటువంటి దారిపోతాయి. వలలో పడిన చేపలని జ్ఞానయోగులట. ఈ వల వేసినా అది పాడు పడ్డట్టు ఇందులో బాగా చిన్న చిన్నగా ఉంటాయి చేపలు, బాగా చిన్న చిన్నగా ఉంటాయి బొడ్డులోంచి పారిపోతాయి. ఆ బొడ్డులోంచి పారిపోయి చిన్న చిన్న చేపలు ఉంటే భక్తి యోగులట. వాళ్ళు వలలో పడతారు పట్టడం, వాళ్ళు వలలో భక్తి యోగులు ఏం చేస్తారు, వలలో పడతారు, వలలో పడే బొడ్డులు ఉంటే బొడ్డులోంచి పారిపోతారు. మనం ఎందుకు పెద్ద చేపలు కాదు ఆ చిచ్చి పరిగణం కాదు ఎటువంటి కారణం కలిగి మనం వలలో పడుతున్నాం, వలలోంచి అది తీసుకెళ్లి దాఖలు వేసుకుంటున్నాం, దాఖలు వేసుకుంటే మళ్ళీ చచ్చిపోవడం పునర్జన్మ. రామకృష్ణపురం గారు ఏమో ఆ చేప కాదు ఈ చేప అనుకో, నువ్వు తరించుకో ఒక మార్గం ఉందని చెప్పారు రామకృష్ణపురం గారు. నువ్వు చిచ్చి పరిగు కాదనుకో, మరి పెద్ద చేప కాదనుకో, మరి ఎటువంటి చేప అనుకో, నువ్వు తరించుకో ఒక మార్గం ఉంది. ఆడు వల ఎవడైతే వేస్తున్నాడో జ్ఞాన ఎవరు దొరకరు, భక్తి ఎవరు దొరకరు, మీరు ఇటు కాకుండా ఉన్నారు కదా అంటే మీరు ఏం చేస్తారంటే వల వేసిన వాడు పాదాల దగ్గరికి వచ్చాడు. వల ఎవరైతే వేస్తున్నా పాదాలు ఆయన పాదాల దగ్గర వల పడటం, ఆయన పాదాల దగ్గర వస్తే మీరు వలలో పడడం. అలాగే ఈశ్వరుడు ఈశ్వరుడు పాదాలను కానీ మీరు పట్టుకుంటే ఈశ్వరుడు ఈశ్వరుడు వల అనే మాయ మిమ్మల్ని ఇంకేం చేయలేదు. మనం ఇటు నత్తం చేపడికి మీరు ఉపాయం చెప్పాడు అని ఈశ్వరుడు పాదాలను విడిచిపెట్టాలి. కొంతమంది అంటే ఉంటారు ఈ మధ్యన మాకు పరిస్థితులు అన్ని వ్యతిరేకంగా ఉంటున్నాయని, అది ఈశ్వరుడికి తెలిసి మీకు పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటున్నాను, కొంతమంది మాకు అనుకూలంగా ఉంటున్నాయంటే పరిస్థితులు అంటారు. ఇవన్నీ కూడా తప్పని సమానం. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా అనుకూలంగా ఉన్నా పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నాయనుకోండి, ఇంకోటి ఇంకోటి జ్ఞాపకం పెట్టుకోండి, మీరు దుఃఖం మమకారం వల్ల వస్తుంది, అహంకారం వల్ల దుఃఖం వస్తుంది. 24 గంటల పని చేసిన దుఃఖం రాదు, శరీరం టైర్ అవుతుంది కానీ దుఃఖం రాదు, పని వల్ల దుఃఖం రాదు. మమకారం వల్ల దుఃఖం వస్తుంది, అహంకారం వల్ల దుఃఖం వస్తుంది, అజ్ఞానం వల్ల దుఃఖం వస్తుంది. అజ్ఞానం అంటే ఏంటో మన ఎవరో మనం తెలియకపోవటం అజ్ఞానం. మీరు ఇంటికాడి పని చేసుకుంటే జ్ఞానం రాదమ్మా అలా అనుకోకుండా పని చేసుకుంటే జ్ఞానం వస్తుంది, పనికి జ్ఞానానికి విరోధం లేదు అసలు. మీరు అహంకారం లేకుండా మమకారం లేకుండా మీ పని మీరు చేసుకుంటారనుకోని దుఃఖం రాదు. 10 రోజులు 12 గంటలు చేసినా దుఃఖం రాదు. పరిమానేస్తే జ్ఞానం రాదు, పరిమానేస్తే సోమరితనం వస్తుంది. అది ఈశ్వరుని నమ్మినవాడు ఇప్పుడు ఎవరు చదలేదు. నన్ను నమ్మిన వాడిని రక్షించే చేరుతాను ఇది నా ప్రతిజ్ఞ అన్నాడు రామాయణంలో రామ. అంటే మనకు పరిపూర్ణమైన విశ్వాసం లేక భయం వస్తూ ఉంటుంది. లేకపోతే మనం బెండ పెట్టుకోవాల్సిన పని కూడా దేనికి లేదు. అంటే మన డ్యూటీ మనం చేస్తూ ఉండాలి, కానీ ఆ రిజల్ట్ గురించి ఆలోచించకూడదు. మన చేతిలో ఉన్న పని అంటే మన చేతిలో ఉన్న పని మనం శ్రద్ధగా చేయాలి, ప్రేమగా చేయాలి, భక్తిగా చేయాలి, ఇష్టంగా చేయాలి. తర్వాత నిర్ణయం భగవంతుడు నిర్ణయం చేసుకుంటారు. ఎప్పుడు మనకు ఫలితం ఇవ్వాలి ఏమిటనేది భగవంతుని చూసుకుంటాడు. మన చేతిలో ఉన్న పని మనం చేయాలి, భగవంతుడి చేతిలో ఉన్న పని భగవంతుడికి విడిచిపెట్టేయాలి. మనం ఏం చేస్తామంటే మన చేతిలో ఉన్న పని మనం వదిలేస్తాం, భగవంతుడు చేసే పని గురించి ఆలోచిస్తాం. కానీ మనం చేసుకునే పని చేసుకుంటూ ఉండాలి, సమర్థన దగ్గరికి రానివ్వకూడదు. అది సత్యాన్ని విషయంలో భగవాన్ చెప్తున్నాను, నీ హృదయంలో ఒక సత్యం ఉంది, దాన్ని అన్వేషించడానికి చిత్తశుద్ధి కావాలి. మరి ఏ పని చేసినా చిత్తశుద్ధి చూడ చేయాలి. యోగి రామని చెప్పాడు కదా, చిత్తశుద్ధి లేని శివ పూజ చేయాలి. ఆ చిత్తశుద్ధి వాడు మన శరీరం మీద వాడు చేస్తే మన రోగం తగ్గదు, అంత బలం ఉంది చిత్తశుద్ధి. ఆ చిత్తశుద్ధి ఎలాగొస్తుందంటే ఆ చిత్తశుద్ధి కామ్యకర్మలు చేసేవాడికి చిత్తశుద్ధి రాదు, కేవలము కోరికను దృష్టిలో పెట్టుకుని పనిచేసేవాడికి ఎవరికి చిత్తశుద్ధి రాదు. కర్మ ఫలత్యాగమటికి చిత్తశుద్ధి కలుగుతుంది వాడికి. కర్మ ఫలత్యాగి సన్యాసి, ఎర్రబట్టలు కట్టుకున్నవాడు కేవలం సన్యాసి కాదు, కర్మఫలత్యాగి సన్యాసి. మనం చిత్తశుద్ధితోటి ఏ పని చేసినా ఏ పని చేసినా దానివల్ల మేలే జరుగుతుంది, మన కీడు జరిగే అవకాశం లేదు. తర్వాత ఇంకోటి ఉట్టి పెట్టుకోండి మీరు. మీ ఆత్మవిశ్వాసాన్ని ఎవరిని చెడమ కొట్టి నమ్మకండి. మీ మీద అవసరం ఉండేదని మాట మాట్లాడతారనుకోండి మీరు కంగారు పడకండి. కంగారు పడి మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు చెడగొట్టుకోవద్దు. ఆత్మ బలం లేకుండా, ఆత్మవిశ్వాసం లేకుండా, చిత్తశుద్ధి లేకుండా ఆత్మజ్ఞానం రాదు. ఒకసారి మిమ్మల్ని ఏం చేస్తారంటే మీ ఆత్మబలాన్ని, మీ ఆత్మవిశ్వాసాన్ని చెడగొట్టాలని చూస్తారు. మీరంటే ఇష్టమైన వాడు అప్పుడు మీ ఆత్మవిశ్వాసం మీరు చెడగొట్టుకోకూడదు. ఆ వివేకం మీరు కాపాడుకోవాలి. అది మన ఆత్మవిశ్వాసం ఎప్పుడు మనం చెడగొట్టుకోకూడదు. మన ఆత్మబలం మనం చెడగొట్టుకోకూడదు. మన ఆలోచన, మన సొంత ఆలోచన మనం విడిచిపెట్టకూడదు. సొంత బుద్ధి విడిచిపెట్టకూడదు. భగవద్గీతలో చెప్తాడు నీకు ఎన్ని ఉంటే ఏం ప్రయోజనం, నీ బుద్ధి పాడైపోయాయి. కానీ నీకు ఎన్నో ఉన్నాయనుకో, అలంకరించుకోవడానికి వస్తువులు ఉన్నాయి, తినడానికి తిన్నందే, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, ఉండటానికి నేళ్లు ఉన్నాయి, ఎన్ని ఉంటే ఏం ప్రయోజనం నీకు శాంతి లేనప్పుడే. బుద్ధి పాడైపోయిన తర్వాత నీకు శాంతి లేనప్పుడు, నీ సుఖం లేనప్పుడు ఈ నేళ్లు ఏం చేసుకుంటావు, బట్టలు ఏం చేసుకుంటావు. వాడు ఎన్నున్నా నీకు బుద్ధి పాడైపోతే వాడు పాడైపోయితే లెక్కని చెప్పాడు గీత. ఈ బుద్ధి ఎక్కడ పాడవుతుందంటే చెడు స్నేహాల వల్ల, తర్వాత నేను విషయ చింతన వల్ల, ఈ చెడు స్నేహాల వల్ల, బ్యాడ్ కంపెనీ వల్ల, మనకు ఉపయోగం లేని గ్రంథాలు చదవటం వల్ల, దేని ఏ ఆత్మను చింతించాలో, ఆత్మను చింతించడం మానేసి ఆత్మను చింతించడం వల్ల నీ బుద్ధి పాడవుతుంది అర్జున అన్నాడు భగవంతుడు. నీ బుద్ధి పాడైపోయిందని నీకు ఎంత ఉంటే ఎవరికి కాదు, నువ్వు పెచ్చోడు అయిన తర్వాత నీకు 10 కోట్లు ఉంటే ఏం చేసుకుంటావు, 10 కోట్లు పెచ్చోడుకు 10 కోట్లు ఎందుకండి. మన కారు డ్రైవర్ బాగా తాగేసి ఉన్నాడు అనుకోండి, కారులో కూర్చున్నాడు మన పరిస్థితి ఎలా ఉంటుందో, బుద్ధి పాడైపోయిన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. మనకేమో ఆత్మను చింతించాలనుకుంటున్నాం, ఆత్మను తెలుసుకోవాలనుకుంటున్నాం, ఆత్మానుభవం పొందాలనుకుంటున్నాం, అమృతానుభవం పొందాలనుకుంటున్నాం. ఆలోచించేదేమో అనాత్మ గురించి, మాట్లాడేదేమో అనాత్మ గురించి, ఇదేదేమో అనాత్మ గురించి. ఈశ్వరుడు అమాయకుడా, మీకు జ్ఞానం ఇవ్వటానికి ఈశ్వరుడు ఎదుబాగులాడా, లేకపోతే నీకంటే తెలివి తక్కువడా? ఈశ్వరుడు నీకంటే తెలివైన వాడు అందరూ ఏం సందేహపడకండి. మనకంటే తెలివి తక్కువ అని మనం మోసం చేయగలం కదా, మనకంటే తెలివైన వాడు మనం మోసం చేయలేం. మనకంటే తెలివి గలవాడు ఈశ్వరుడు, మనకంటే తెలివి గలవాడే కాదు, మనకి ఏది మంచో మనకంటే ఎక్కువ అని తెలుసు. ఇప్పుడు ఎటువంటి వాడో నీకు తలంపు వచ్చాక తెలుస్తుంది. ఆ తలంపు రాకముందు కూడా నువ్వు ఎటువంటి వాడో నీ లోపల నారాయణుడు తెలుసు. నువ్వు ఎటువంటి వాడో, నీ బలహీనత, నీకు బలహీనత ఎదురు ఉంటే ఆ బలహీనత నీకు తలంపు వచ్చాక తెలుసు. నీలో ఉన్న బలహీనత కూడా, నీలో ఉన్న బలహీనత నీకు తలంపు వచ్చాక తెలుసు. ఆ తలంపు రాకముందు కూడా నీలో ఉన్న బలహీనతతో నారాయణుడు తెలుసు, వాడు నారాయణుడు అంటే. అని చిత్తశుద్ధి అన్నిటికంటే ముఖ్యం. విచారణ మార్గంలో మన లోపల దిగుతూ ఉంటాం. అంటే భగవాన్ చెప్పే సూత్రం ఏంటంటే, మిగతా అన్ని మార్గాల కంటే విచారణ మార్గం చేరిక ఎక్కువ శ్రమ అక్కర్లేదని ఆయన చెప్పింది. అలాగే నాకు ఒక్క మార్గం ఆయన చెప్పలేదు, శరణాగతి మార్గం కూడా చెప్పారు. నువ్వు హృదయంలోకి యువతల్లోకి వెళ్ళి కొలిది నీకు అనవసరమైన విషయాన్ని నిన్నే విడిచిపెట్టేస్తావు, వాటిని నువ్వు విడిచిపెట్టాం కదా అయ్యే నిన్నే విడిచిపెట్టేస్తావు. వాటిని తొలగించుకోవడానికి నీ ప్రయత్నం కూడా అక్కర్లేదు, నీ తెలియకుండానే రాలిపోతాయి. మనం డిసిప్లిన్ విడిచిపెట్టకుండా ఉంటే ఆ జ్ఞానం తనంతర తానగా వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనం క్రమశిక్షణ విడిచిపెట్టకుండా మన పనులకే మనం చేసుకుంటూ ఇతరుల వ్యవహారాల్లో కలగ చేసుకోకుండా, భగవాన్ చాలాసార్లు చెప్పారు మరి ఇతరుల వ్యవహారాల్లో మీరు ఎక్కువ కలగ చేసుకోవద్దాం. మీ పని అది మీరు శ్రద్ధగా చేసుకుంటూ ఉంటే మీకు తెలియకుండా మీకు అక్కర్లేని విషయాలు, మీ పునర్జన్మ హేతువులు వాటంతరే పోతాయి. మీకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంటే రోగ కారణాలు కూడా పోతాయి. అలాగే మీ హృదయ యొక్క లోతులు పెరుగుతుంటే మీ ప్రయత్నం అక్కర్లేదు, వాటంతరే పోతాయి. ఎలా వచ్చింది అలా విషయాలన్నీ ఎలా వచ్చినాయి అలా పోతాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత సర్వసాధారణంగా సాధన అంటే అందరికీ ఇష్టం ఉండదు. సాధన చేయమంటే అలాగే చేస్తామంటారు, కానీ సాధన అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. ధ్యానం చేయమంటారు చేస్తామని అంటారు, పాప జపం చేసుకోమంటే ఏది చేస్తున్నాడు అని అంటారు. అదే సార్, సాధన అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. ఏదో బలవంతాన్ని చేస్తూ ఉంటారు, చదువు అంటే ఇష్టం ఉన్నాడు, చదువు ఎలా చదువుతూ ఉంటారు. సాధన అంటే చాలా మందికి ఇష్టం ఉండదు, ఇంకే ఇష్టం ఉంది అందరూ నిజం లేదు. సాధన అంటే కల్పించుకోండి, ఏదో మీరు ఏదో కల్పించుకుని చేయడం కానీ సాధనలో కూడా మీరు మీరుగా ఉండలేదు. మీరు మీరుగా ఉండకుండా ఏదో ఏదో కల్పించుకుంటున్నారు కాబట్టి కల్పించుకున్నప్పుడు మనం మనంగా ఉండలేదు. సాధన ఎందుకంటే మన కార్యజాలతో మనకున్న కాలాక్యం తొలగించుకోవడానికి సాధన, అందుకే సాధన. మనోజ్ఞానం మనకున్న కాలాక్యాన్ని తగ్గించుకోవడానికే సాధన. సాధన వాస్తవ స్థితి కాదు, కృత్రిమే. మీరు ధ్యానం చాలా మంది ధ్యానం చేసేవాళ్ళు నేను చూశాను. ఆ గడియారాలను, గోడ గడియారాన్ని చూసుకుంటూ ఉంటారు. అరగంట సేపు ధ్యానం చేస్తారనుకోండి, మధ్య మధ్యలో గడియారాన్ని చూసుకుంటూ ఉంటారు. అరగంట అయింది గడియారం, ధ్యానం మంచిదే. అలా గడియారాన్ని చూసుకుంటూ ఉంటారు, ఎప్పుడైపోతున్నాను. అంటే ఏంటి, ధ్యానంలో కూడా నువ్వు సహజ స్థితిలో లేవు, జపం చేసేటప్పుడు కూడా నువ్వు సహజ స్థితిలో లేవు. సహజ స్థితిలో ఎంతకాలం ఉండగల, కానీ అసహజ స్థితిలో ఉండలేవు. ధ్యానం కూడా కల్పించినవి, జపం కూడా కల్పించినవి, అందుకే నువ్వు సహజంగా ఉండలేవు. ఆ ప్రయత్నం చేయగా 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 ప్రయత్నం స్థితిని మీరు పొందుతారు. భగవాన్ దగ్గరికి వెళ్ళి మీ యాత్ర గడపమని చెప్తే యాత్రకు వెళ్ళిరండి. ఎందుకు రావాలంటే అక్కడ ఏం ఏం చేయాలని తెలియండి. ఆ యాత్రలో ఏదో ఉన్నారు కదా మీరు, అక్కడ చూస్తే కానీ తెలియగా ఏమి చేయడానికి సంగతి తెలుసుకోవడానికి సాధన చేయండి, సాధన చేయండి, సాధన చేయండి. అది ఏమి అందులో ఏమి లేదని తెలిసే వరకు చెయ్యండి. ఇప్పుడు ఆ గదిలో ఏదో ఉంది ఏదో ఉందంటున్నారు, ఒకసారి చూసి వచ్చేస్తే తెలుస్తున్నట్టు ఏమి లేదని సంగతి. చూడకపోతే ఏదో ఉంది ఏదో ఉంది ఏదో ఉంటుంది అనుకుంటాం. అదే యాత్రలో అక్కడేదో ఉంది, కాశీ ఏదో ఉంది, రామేశ్వరం ఏదో ఉంది, అరుణాచలం ఏదో ఉంది అనుకుంటాం. చేయమంటాం యాత్ర చేసి మంచిదే, ఎందుకంటే ఏమి లేదని తెలియటం మనదంతా ఉండదు. మన గమ్యం బయట లేదు, మన గమ్యం లోపల ఉండదు, బయట ఏమి లేదు. అసలు ఉండటం నీకు అనిపిస్తాం. నువ్వు సాధించేది నీ హృదయంలో ఉంది, నువ్వు పొందేది కూడా నీ హృదయంలోనే ఉంది, నీ గమ్యం కూడా నీ హృదయంలోనే ఉంది. నీకు లోపల జ్ఞానం కలిగాక నీకు సాధన చేయడానికి ఏం మెగలదు. నీకు వస్తువు నీకు తెలియకముందు నువ్వు సాధన చేయకుండా ఉండగలి. నీకు భగవాన్ అమృతార్థం కలిగే వరకు మరి ఏమి చేయకుండా ఉండలేదు. ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటాం అందరూ. ఒక చేయటం మానేద్దామని చేయకుండా ఉండలేదు. అమృతార్థం కలిగా చేయడానికి ఏం తగ్గలేదు. కనుక మనం మనంగా ఉంటాం, అసహజంగా ఉండం సహజంగా ఉంటాం, అశాంతిగా ఉండం శాంతిగా ఉంటాం, అబ్నార్మల్గా ఉండం నార్మల్గా ఉంటాం, అన్యాచురల్గా ఉండం న్యాచురల్గా ఉంటాం. మనసు రకరకాలుగా ఉంటుంది. లోపల చేయచండి ఒకటి. ఇమాజిన్, ఒక దేశానికి అమెరికన్ అంబాసిడర్ వెళ్ళాడు, కొత్తగా వచ్చారు అంబాసిడర్ అని. మీ పూర్వం ఒక రాయబారం ఉండేవాడు అమెరికా తరఫున, ఇప్పుడు మీరు కొత్తగా వచ్చారు, ఆయన పద్ధతిగా మీరు ఆయన పద్ధతిగానే మీరు చేస్తారని అడిగాడు. ఏమన్నాడు ఆయన, ఆయన నేను నేనే అన్నాడు. అంటే మీరు వెళ్ళిపోయిన వాడు వెళ్ళిపోయిన వాడు అంత ఎలా చూస్తున్నారో అలా చూడకుండా నన్ను నన్నుగా చూడండి అని చెప్తున్నాడు విలేకరులతో. ఎవరో కొన్నాడు పనిచేసి వెళ్ళిపోయాడు, ఆయన చూసినట్టు నన్ను చూడకండి, నన్ను నన్నుగా చూడండి. ఇంకే ఆయన మనసు చేయడు, నా మనసు చేయడు. అయితే ఆయన అమెరికా తరఫున పని చేశాడు, నేను అమెరికా తరఫున పని చేస్తాను. గోల్డ్ ఒకటే, కానీ ఆయన మనసు చేయడు, నా మనసు చేయడు. నా బిజినెస్ వేరు, ఆయన బిజినెస్ వేరు. వేరు మార్గాలు అనేవి ఉంటాయి, మనం పొందే గమ్యం ఉంటాయి. ప్రపంచంలో సృష్టి ప్రారంభమైన తర్వాత ఇంతవరకు ఏ ఇతర ఒక పద్ధతిలో జ్ఞానం కలగదు. ఎవరి పద్ధతి వాడదు. పక్షులన్నీ ఎదురొస్తాయి, కానీ ఏ పక్షి ఎలా ఎదురుందో రూట్ మనకు తెలియదు. ఆ జ్ఞానం కలిగినప్పుడు కూడా అదే స్థితి. ఆడు వేరు ఉట్లాడితే జ్ఞానం కలిగింది వాడే చెప్పలేదు, మనం ఊహించలేదు. ఇక్కడ భగవాన్ చెప్తున్నారు, వైరాగ్యాన్ని పెంచుకో, ఆత్మ ధ్యాస తప్పించి, ఆత్మ ధ్యానం తప్పించి ఏ విషయ చింతన రాకుండా చూసుకో. అదే వైరాగ్యం. పరిమానేటి వైరాగ్యం కాదు. ఆత్మ కానిదాన్ని చైతన్యం కానిదాన్ని నువ్వు కానిదాన్ని అనాత్మ బుద్ధిని ధ్వంసం చేయటమే వైరాగ్యం. ఆత్మబుద్ధిని ధ్వంసం చేయకపోతే నీకు ఆత్మ వివేకం కలగదు, ఆత్మబుద్ధి కలగదు. మనకు ఆత్మజ్ఞానం కలిగే వరకు ప్రయాణాలు ఉంటాయి. మన శరీరం చనిపోయిన తర్వాత జీవుడు ప్రయాణం చేస్తాడు, ఎన్నో లోకాల్లో ప్రయాణం చేస్తూ ఉంటాడు. ట్రైనింగ్ అవ్వాలంటే మనకి భూమి మీదకి రావాల్సింది. కొన్ని చీకటి లోకాలు ఉన్నాయి, కొన్ని వెలుతురు లోకాలు ఉన్నాయి, కొన్ని భోగ లోకాలు ఉన్నాయి, కొన్ని బాధ లోకాలు ఉన్నాయి జీవుడికి. ఇతర లోకాల్లో పొందవలసిన అనుభవాలు పొందుతాడు. మరణానంతర జీవితం ఉన్నమాట నిజం, కానీ ట్రైనింగ్ అవ్వాలంటే, మన జ్ఞానోదయం అవ్వాలంటే భూమి మీదకి వచ్చి ట్రైనింగ్ అవ్వాలి. అందుకే కాలాన్ని సద్వినియోగం చేసుకో. ఒకసారి రంగపడ్డం అని అడిగారు, ఏమో లేదో మీరు జ్ఞానం గురించి చెప్తున్నారు, నాకు ఈ రెండూ తెలుస్తున్నాను, నా శరీరం తెలుస్తాను, నా మనసు తెలుస్తాను, ఇంకా నాకేం తెలియటం లేదు. అదే భగవాన్ చెప్పారు. ఈ మాట బాగా లోపల పెట్టుకోండి. మీరు ఎక్కడి దగ్గర అనకండి, మీరు ఎవరి దగ్గర అనకండి. మీరందరూ మనం ఉన్నాం ఉన్నాం అనుకుంటున్నారు. ఇప్పుడు మీరందరూ ఉన్నారు కదా, మనం అందరం ఉన్నాం. అందులో సందేహం అనేది ఉన్నాం, కానీ ఉన్నాం ఉన్నాం అనుకుంటున్నాం అనుకోవటం లేదు. ఉండటం అనేది అత్యంత సహజమైపోయింది. మీరు ఎలా కావాలి ఆత్మజ్ఞానం అలా కలగాలి. జ్ఞాని నాకు జ్ఞానం ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు జ్ఞానం ఉంది అని అనుకో అనుకున్నారు. జ్ఞాని కాదు, మనం ఉన్నామని పనులు అందరికీ తెలుస్తుంటే అందులో అనుమానం లేదు. అనుమానం లేదు కాబట్టి సరిగైపోయింది. మనం లేమో 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 అనుకుంటే మటుకి ఒక లేమో అని అనుమానం వస్తుంది అనుకోండి. ఉన్నాం ఉన్నాం అని అనుకోవాలన్నమాట. అదే నీకు ఆత్మ కాదని అనుమానం వస్తుంది అనుకోండి, అది ఆత్మ ఉంది ఆత్మ ఉంది అనుకోవాలన్నమాట. ఆత్మ జ్ఞాని మనం ఉన్నామన్న సంగతి మనం అనుకోం. అలాగే ఆత్మజ్ఞానం కూడా ఆత్మగా అమలు పోతాడు. లేమేమో లేమో అనుకోడు. ఇది స్టేట్, ఇది కరెక్ట్ స్టేట్. ఈ స్టేజ్ కి అందుకోవడానికి ఇంకా భగవాన్ చెప్పారు, నాకు ఏదో లోపల ఉంది, లోపల ఏదో ఉందంటున్నారు. లోపల ఏదో లోపల ఏదో లోపల ఏదో ఉందంటున్నారు. నాకు తెలియట్లేదు, మనసు తెలుస్తుంది, నా దేహం తెలుస్తుంది అంటే ఏం చెప్పారంటే, సరే నువ్వు బాగా చెప్తున్నావు, నీ తెలియని గొడవలు. ఈ తెలిసిన దాన్ని నీకు మనస్సు దేహం తెలుస్తున్నారు. ఈ మనస్సుని దేహాన్ని ఈ లోపల ఉన్న వస్తువు ఆత్మ పదార్థాన్ని సత్పదార్థాన్ని ఆ చావులేని పదార్థాన్ని తెలుసుకోవడానికి ఈ మనస్సుని దేహాన్ని మ్యాక్సిమం ఉపయోగించుకోమని చెప్పాడు. మ్యాక్సిమం నువ్వు దేహయాత్రకి పని నువ్వు చూసుకో, అన్ని చింతలు వద్దు నీకు, ఆత్మచింతలు తప్పించి అన్ని చింతలు వద్దు. అసలు ఆత్మను తెలుసుకోవడం చింతించగా నువ్వు ఏదైతే చింతిస్తున్నావో అదే అవుతావు, ఏదైతే చింతిస్తున్నావో అదే మాట్లాడతావు, ఏదైతే చింతిస్తున్నావో ఆ స్వరూపమే పొందుతావు. నువ్వు చింతించగా చింతించగా అదే నువ్వు అవుతావు. అంటే నీ శరీరాన్ని నీ మనస్సుని నీకు ఉన్నాయని తెలుసు, నాకు ఏం చేయటాలని రెండు తెలుస్తున్నాయి అంటున్నావు. ఆ మ్యాక్సిమం నీ శరీరాన్ని మనస్సుని నువ్వు హృదయం ఉన్న గమ్యాన్ని పొందటాన్ని ఉపయోగించుకో, చేసుకుంటే సరిపోదు. అవి తప్పించి నువ్వు ఏది పొందినా ఏది సాధించినా అదంతా స్వప్న సమానం. వెనుక వచ్చిన వాడు నేను లక్షలు సంపాదించాను అనుకోడు, నేను అసత్యం అని తెలుస్తాను. నేను చెప్పలు పుచ్చుకుని భిక్షేశాను అది అనుకోడు, ఇంకా ఇదే అసత్యం సంగతి తెలుస్తుంది. చెప్పలు ఎంత అసత్యమో లక్షలు కూడా అనుకో. ఎప్పుడు వాడు జాగ్రత్త అవస్థలోకి వచ్చి అంటే స్వప్నంలో మనకు కనిపించే వస్తువులు మెలకు వచ్చాక అదంతా అందరూ ఏడీ దానికి ఎలా తెలుస్తుందో. నువ్వు ఏది సాధించినా ఆత్మ రప్పించి ఏది సాధించిన అంటే డ్రీమ్స్ తప్పు. నువ్వు కేవలం పాండిత్యంతోడు పరిమితమయ్యి పాండిత్యాన్ని సరిపెట్టేసి ఆ పాండిత్యం మాట ఏదో చెబుతూ నువ్వు సత్యాన్వేషణ లేకపోతే, నీకు సత్యబుద్ధి లేకపోతే అమృతానుభవం పొందడానికి నువ్వు ఏం ప్రయత్నం చేయకపోతే వాడు పడక వేసగాడని చెప్పాడు ఒక ఉపనిషత్తుడు. నీ లోపల వస్తువుని హత్య చేసుకుంటున్నావు, నీ లోపల వస్తువు నువ్వే చంపేసుకుంటున్నావు, నీ లోపల వస్తువు నువ్వే చంపేసుకుని బుడబొక్క మాటలు వేసి తిరుగుతున్నావు. లోపల ఏదో సత్పదార్థం ఉందని సంగతి నీకు తెలుగుతున్నాడు, దాన్ని తెలుసుకోవాలని బుద్ధి లేదు, ఉండటం ఆ వస్తువు నువ్వే చంపుకుంటున్నావు. నీ లోపల వనకర నీ హృదయంలో హృదయం కాదు కానీ 100% లేకుండా ఏదో పాండిత్యం మాటలు చెప్పినా అది పడవేసగాడు సమానం వాడు. అంటే నీవు లోపల నీకు ఆత్మైన బ్రహ్మపదార్థం హృదయంలో ఉంది, దాన్ని తెలుసుకోవడానికి నువ్వు మొలగాలి, లోపలకు మొలగాలి. వాక్కు నిరోధించాలి, శ్వాస నిరోధించాలి, మాట కూడా అవసరం లేని మాటలు మనం మాట్లాడకూడదు. మనం మాట్లాడితే ఇతరులకు అది హితో కలగజేయాలి, మంచి చర్యలు కలగజేయాలి, వాడికి శ్రేయస్సు కలగజేయాలి. ఒక మాట మనం మాట్లాడితే వాడి గ్రహానికి పరానికి ఉపయోగపడాలి ఆ మాట, లేకపోతే నోటికి చాలా వేసి కూర్చోవడం మంచిది. ఎక్కువ మాట్లాడటం కంటే తక్కువ మాట్లాడటం మంచిది, తక్కువ మాట్లాడటం మంచిది, ఎక్కువ ఆలోచించడం మంచిది. అంటే మీకు బాహ్య విషయాల పట్ల ఆకర్షణ తగ్గిపోయి లోపల నీకు లోపలికి వెళతావు. లోపల నీకు విషయాలు ఉన్నాయి, మనం పతనం అవడానికి ఎన్నో విషయాలు అక్కర్లేదు, ఒక్క విషయం చాలు, ఒక్క విశేషించడం చాలు. మన మనసు ఏ భాగంలో ఎదురికి బాహ్య మొత్తానికి వెళ్ళినా లోపల వస్తూ మనకి దొరకదు. అంటే మీకు లోపల ఆత్మ విచారణ, ఆత్మస్మరణ, స్వరూప స్మరణ, ఆత్మ దైవ స్మరణ, ఈశ్వర స్మరణ విడిచిపెట్టగలి పొందే వరకు మనం ఇక్కడికి నరసాపురం నడుపుతున్నాం అనుకోండి, 4 మైళ్ళు వెనక్కి రాకూడదు, నరసాపురం ఇల్లు వరకు నడుస్తూనే ఉండాలి. నీకు ఈశ్వర స్మరణ, ఆత్మస్పందం విడిచిపెట్టకూడదు. ఆ వస్తువు నీకు లభిస్తుంది, అది లభించే వరకు నువ్వు విడిచిపెట్టకూడదు, నీ ప్రయాణం మానకూడదు. అయితే భగవాన్ ఇంకో మాట చెప్తున్నారు, నువ్వు ఏదైతే పొందుతావు అనుకున్నావు, ఎప్పుడు పొందుతావు ఎప్పుడు పొందుతావు అని వదిలేదు. ఎదురు చూసినట్టు ఏ పని చేయదు, నీ పని ఎదురు చేసుకుంటే ఇల్లు అది ఎప్పుడు పొందవలసింది అప్పుడు పొందుతావు. అంటే ఏది ఎదురు చూసినట్టు ఉండదు, ఎక్స్పెక్టేషన్ వద్దాయి, బాగా బహు జాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్త పనికి రాదు, అశ్రద్ధ పనికి రాదు. అలా ఎంతో కొంత భక్తి భావం లేని వాళ్ళతో స్నేహాలు కూడా వద్దని చెప్తారు, నాస్తికులతో స్నేహాలు కూడా వద్దని. పాములు చూస్తే ఎలా పారిపోతారో అటువంటి మనుషులు చూసి అలా పారిపో ఉండాలి. అంటే మీ పని మీరు చేసుకుంటూ శుద్ధగా ఆ లోపల ఆత్మచింతన చేసుకుంటూ నిర్మలంగా ఉద్రేక పడకుండా నిర్మలంగా ఉంటూ, వాళ్ళకి వచ్చారో మీరు చెప్పారు ఈ మాటలు కూడా వదిలేండి. వాళ్ళకి వచ్చారు ఏది చెప్పారు, నష్టమాన్ని ఏం కూడా మీరు ఆత్మచింతనం చేస్తారు. ఇంకా మనం అంటూ ఉంటారు, ఇంట్లో ఎవరో మమ్మల్ని బాగా చూడకుండా, బాగా చూడకపోతే నీకే మంచిది వైరాగ్యం పెరిగిపోతుంది, జ్ఞానం వచ్చేస్తుంది, నీకే మంచిది బాగా చూడకపోతే. వాళ్ళు బాగా చూస్తున్నారనుకున్నారు, మీ మమకారం పెరిగిపోతుంది, చచ్చి వెళ్ళిపోయిన తలపెట్టుకుంటే చచ్చిపోతారు. ఎవరిలో పలకరింపుల మీద ఎవరిలో ప్రేమల మీద మన ఇంతకాలం బతుకుతూ ఉంటాయి. మీ ఇంటికి ఎప్పుడు మీ అత్తగారు మాట్లాడదనుకోండి, మీ నాన్నగారు మాట్లాడుకుని మీ శాంతి మీ జ్ఞానం అంతా పోవాల్సింది. ఇంకా ఎందుకంటే పోయినట్టు ఊరికని అంటే మీరు రోజు ఒక గంట సేపు జపం చేసి రోజు ఒక గంట సేపు ఏకాంతంగా ఉండాలి. అంటే ఏకాంతంగా ఉన్నప్పుడు మనం ఎవరో మనం తెలుస్తూ ఉంటాం, 10 మందిలో కూర్చున్నప్పుడు తెలియదు. ధ్యానం చేసేటప్పుడు ఏకాంతంగా చేయాలి, చదువుకునేప్పుడు నలుగురు కలిసి చదువుకోవచ్చు, చదువుకునేప్పుడు నలుగురు కూర్చుని చదువుకుంటే ఒకరికి తెలియని మరొకటి చెప్పుకోవచ్చు. కానీ ధ్యానం మట్టుకు ఏకాంతంగా చేయాలి. మీకు ఏకాంత కోసం కూడా అవసరం ఉండదు చెప్పు. ఏంటంటే మనం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఒంటరిగా వచ్చాం, భూమి నుంచి విడిచిపోయి భూమి విడిచిపెట్టి బయటకు వెళ్ళినప్పుడు మనకి జతలు ఎవరు ఉండరు, ఒంటరికి వెళ్ళిపోవాలి. మేము ఒక్కళ్ళు ఉండలేమంటారు, మా చచ్చిపోయిన తర్వాత మీరు ఒక్కళ్ళే ప్రయాణం చేయాలి. చచ్చిపోయిన తర్వాత మనకి ఎవరు జత రారు, మీరు సంపాదించి ఏదంటే పంచుకోవడానికి పేచీలు పడతారు, అంతేకాని మీకు ఎవరు జత వస్తాడు, ఎవరు రాడు. ఏకాంత వాసం సహవాసం, చేస్తే సర్వాసం, సత్పురుషుడు సర్వాసం చేయండి, లేచే ఏకాంతంగా ఉండడు. అదే గౌతమ బుద్ధుడు చెప్పాడు, నీ కాపీ జరగడం లేదా నీ ఎంట్రీ తాగడం, సజ్జన సాంగత్యం దొరకలేదని దుష్ట సాంగత్యం చేయొద్దన్నాడు గౌతమ బుద్ధుడు. ఏమంటే పొద్దున కాఫీ తాగలేదు, మేము పాలు రాలేదు, పోయి ఇంటి డబ్బు ఇంట్లో ఉండిపోయినా ఎదురు తాగడం లేదా తాగేస్తే ఇంటి డబ్బు అని ఎవరైనా తాగుతాడండి? నేను బుద్ధుడు చెప్పండి, సజ్జన సాంగత్యం దొరకకపోతే ఏకాంతంగా జీవించు, దుష్ట సాంగత్యం ఉంటాం. అయితే నువ్వు ధ్యానం బాగా చేస్తుంటే భగవాన్ చెప్పింది ఏంటి, భౌతికంగా కూడా నీకు మంచిది. బాగా జపం చేస్తున్నావు అనుకో, ధ్యానం చేస్తున్నావు అనుకో, విచారణ చేస్తున్నావు అనుకో, నీకు ఏకాగ్రత వస్తుంది, పవిత్రత వస్తుంది, ప్రవీణత వస్తుంది. ఆ ఏకాగ్రత వచ్చినప్పుడు మామూలుగా ప్రాపంచిక పనులు కూడా బాగా చేయగలవు. స్వామీజీ చెప్తా ఉండేవారు, జ్ఞానం మన ఉదయంలో ఉంది, ఏకాగ్రత అనేది తాళంచేది. ఆ తాళంచేది మనం సంపాదించుకుంటే మన ఉదయంలో జ్ఞానం జరుగుతుంది. పెట్టి మన ఇంటికాడ ఉన్న ప్రయోజనం లేదు, ఆ పెట్టి తాళంచేది మన దగ్గర లేకపోతే. అలాగే జ్ఞానం అంతా నీ హృదయంలో ఉంది, నువ్వు సంపాదించుకోవాల్సిందే తాళం చేయి, ఆ తాళం చేయి ఏకాగ్రత. ఎటువంటి ఏకాగ్రత? ప్రహ్లాదరకున్న ఏకాగ్రత. మాకు ఏదైనా చిన్న కష్టం వస్తే కంగారు పడిపోతాం. ప్రహ్లాదుని ఏలిమిటే తొక్కించారు, సముద్రంలో పడేశారు, హాయిగా ఉన్నాడు. ఎంత గొప్పవాళ్ళు చూడండి వాళ్ళు, అనుదినము స్మరణ ఇదేవాడు. మీరు చిన్న కష్టం వస్తే మీరు తట్టుకోలేకపోతున్నారు. రాముడికి రాజ్యం పోయింది, భార్య పోయింది, ఆస్తి పోయింది, అన్నీ పోయింది. భగవంతుడు ఒకసారి మన పరీక్షలు గురి చేస్తాడు, కంగారు పడకండి. ఆ పరీక్షలకు మిమ్మల్ని గురి చేసి నువ్వే కోపమే కాదు, ఒక మాట మర్చిపోండి, మిమ్మల్ని పవిత్రులు చేయటం. భగవంతుడికంటే మనల్ని మించి ప్రేమించేవాడు ఎవడో లేడు. భగవంతుడికంటే సమానంగా కానీ, భగవంతుడికంటే ఎక్కువగా కానీ ప్రేమించేవాడు ఎవడు సృష్టిలో లేడు. ఒక ఎప్పుడైనా మిమ్మల్ని కష్టాలు పెట్టినా భగవంతుడు మిమ్మల్ని మరింత పవిత్రులు చేసి, మీకు మరింత ఏకాగ్రత కలగ చేసి, మీరు జ్ఞానానికి ఫిట్ అయినట్టు చేయటానికి. భగవంతుడు ఎలా చేస్తాడు కానీ మిమ్మల్ని విరోధం కాదు. తనలో ఐక్యం చేసుకోవడానికి ఎన్ని పనులు చేయాలి, అన్ని పనులు చేసి తనలో ఐక్యం చేసుకుంటాడు వాడి ఈశ్వరుడు. ఈవేళ రమణ నిర్వాణం, రమణ శరీర త్యాగం చేసిన రోజు. శరీరం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. రమణ అంటే శరీరం కాదు, ఆత్మ. రమణ మహర్షి గారు శరీరం విడిచిపెడతారనుగా, ఇక్కడ 4 రోజులకు ముందు విడిచిపెడతారనుగా, ఒక రాజు ప్రశ్న అడిగారు, మీ శరీరం పోతే మమ్మల్ని ఎవరు ప్రేమిస్తారు? శరీరం ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని శరీరం ప్రేమించడం లేదు. ఏదైతే మిమ్మల్ని ప్రేమిస్తుందో శరీరం పోయిన తర్వాత కూడా ఉంటుంది. మిమ్మల్ని ప్రేమించే పదార్థానికి చావు లేదు, అది శరీరం ఉన్నప్పుడు ఉంది, శరీరం లేనప్పుడు ఉంది, దానికి శరీరానికి సంబంధం లేదు. మిమ్మల్ని ప్రేమించే వస్తువుకి చావు లేదు. శరీరం ఉన్నప్పుడు కూడా శరీరం కాదు మిమ్మల్ని ప్రేమిస్తాంట. ఏ పదార్థానికైతే చావు లేదు అది మిమ్మల్ని ప్రేమిస్తాం. జ్ఞాని కట్టండి, భగవాన్ చెప్పారు, మన రైల్వే ప్లాట్ఫామ్ మీద మనం పెట్టి ఆ కూలి వాడికి ఎచ్చుతాం. వాడు అంటే ఈ నెట్టి మీద ఎలా ఉండిపోవాలి అనుకోడట్టు, మళ్ళీ మన కారు దగ్గర తీసుకొచ్చి పడేస్తాడు అక్కడ. ఆ కూలి పని వాడు పెట్టి కింద పెట్టినప్పుడు వాడేం దుఃఖపడ్డు, సంతోషంగా పెడితే పెట్టేస్తాడు. ఆ జ్ఞాని బ్యాగ్ నుంచి పెట్టినప్పుడు కూడా అలాగే ఉంటాడు. ఏం చేత అలా ఉంటాడు చెప్పండి? ఏం నటనా, ఏం సినిమా, ఏం యాక్షనా, ఏంటిది? ఆ ఉండటి ఇందాక చెప్పాను చూడండి, మనం ఉంటున్నామని ఎలా మనకు తెలుస్తుందో, మనం ఉంటున్నాం అనుకుంటున్నారు. ఏం చేత అనుకుంటున్నా అంటే ఉండటం అనేది సరే, అదే శరీరం పోయిన తర్వాత ఉంటామని సహజంగా ఉంటారు కాబట్టి శరీరం పోయిన వాళ్ళకి ఏమనిపించి, ఇంక శరీరం పోయిన తర్వాత ఉంటామని సాయంత్రం వాళ్ళు తెలుస్తా ఉంటుంది వరకు అదే డిస్టర్బ్ అయ్యే అవకాశం లేదు సార్. అక్కడ అది అభివృద్ధి శరీరం మరణిస్తుంది, మరణం లేని వస్తువు చేతిలో ఉంటుంది. శరీరం మరణిస్తుంది, మరణం లేని వస్తువుతో తాలాక్యం పొందుతారు, అది శరీరం ఉండేయనే పనులు. శరీరం ఉండే అభివృద్ధి పొందలేమనుకోండి, వెంటనే జీవుడు ప్రయాణానికి వెళ్ళిపోతాడు. రాత్రి జీవుడు ప్రయాణం చేయకుండా ఆపు చేయడం. చివరి రోజు కానీ నోట్లోకి ఏమి ఇమిడి కాదు, క్యాన్సర్ కదానికి ఇమిడి కాదు. స్వామి నీకేం ఏమర్థం లేదని మేము బాధపడుతున్నాం, నాకేం ఏమర్థం లేదని మీరు బాధపడుతున్నారు. మీకెప్పుడు జ్ఞానం కలుగుతుందా? నేను బాధపడుతున్నాను, బాధ నీకు సమానమే నాకు. నేను కూడా భగవాన్ కావాలని తెచ్చుకోలేదు, అది జన్మాంతరం అనుభవం. మీరందరూ కలిసి రమణ మహర్షి గారిని చెప్పినా మాకేం భక్తి చెడిపోదు. నేను ఎత్తువారు చేసి పెట్టడం కాదు, మా నిదానం మాకుండి, మా ఆలోచన మాకుండు. ఇప్పుడు అరుణాచలేశ్వరుడికి రమణ మహర్షికి జన్మాంతరం అనుభవం చూడదు, మాకు రమణకి జన్మాంతరం అనుభవం చూడదు. 50 ఏళ్ళలో భగవాన్ నాకు స్వప్న దర్శనం ఇచ్చారు. ఎందుకంటే రమణ మహర్షి గారు ఆయనంతటి ఆయన వచ్చి మమ్మల్ని స్వీకరించింది. నాయంతో నేను కావాలని తెచ్చిపెట్టుకున్నది కాదు, కల్టివేట్ చేసుకుంది కాదు, నేనే ట్రైనింగ్ అయింది ఏం కాదు. ఆయన పట్ల మాకున్న భక్తి కానీ విశ్వాసం కానీ ట్రైనింగ్ అయ్యి తెచ్చుకుంది కాదు, సడన్గా వచ్చింది. మీరందరూ భగవాన్ విడిచిపెట్టి వెళ్ళిపోతారు, చివరికి ఆయనకి నాని నేను మిగులుతాం, మా ఇద్దరం చాలు మాకు. ఆయన అంక నేను చూసుకుంటాను, నా అంక ఆయన చూసుకుంటాను, చివరికి నేను మిగులుతాం, నాకేం ఇబ్బంది లేదు. ఆయన హృదయం మాకు తెలుసు, మా హృదయం ఆయనకి తెలుసు. హృదయం హృదయంతో మాట్లాడి ఇప్పుడు మాట్లాడేందుకో, హృదయం హృదయంతో మాట్లాడేప్పుడు మాటలతోటి పని లేదు, హృదయం హృదయంతో మాట్లాడేప్పుడు మర్యాదలతోటి కూడా పెద్ద పని లేదు. ఈ జన్మాంతర అనుకుంటాం. ఇదే భగవాన్ చెప్పాడు, పులి నోట్లో పడ్డ మాంసం ఒక్క బయటకు రాదు. ఒక జ్ఞాని హృదయంలో పడ్డవాడు ఏనాటికైనా తరించబడతాడు, కానీ వాడు జ్ఞాని వాడిని విడిచిపెట్టడం. వాడు ఏ జన్మలో ఉన్నా వాడిని చూసుకుంటా ఉంటాడు. వాడు వాడు గురువు, వాడు ఈశ్వరుడు. సరే, మీ ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో ఇచ్చావు, తేడా వచ్చిందప్పుడు మీ శరీరం పడిపోతుంది. ఇంకో 10 రోజుల కంటే మీ శరీరం ఉండేలా లేదు. ఇప్పుడు మీ శరీరం పడిపోతుంది, మీకు మాకు సంబంధం తెగిపోతున్నారని భగవాన్ అడిగారు. మేము ఎక్కడి నుంచి వచ్చాం, మరి మా మాట ఏమిటి అని భగవాన్ అడిగారు. అప్పుడు భగవాన్ చెప్పారు, పూర్వజన్మలో ఏ సంబంధం లేకుండా మనం ఇక్కడ కలుసుకున్నామో ఈ సంబంధం మనల్ని మరొక చోట కలపగా. ఇప్పుడు ప్రపంచంలో కొన్ని కోట్ల మంది, 250 కోట్ల మంది జన్మన్నారంటూ, 250 కోట్ల మంది నా దగ్గరకు వచ్చారా? ఎవరైతే ఈ గేటు ద్వారా తరించబడాలనుకున్నారో వాళ్లే వచ్చారు. ఎవరైతే ఈ గేటు ద్వారా తరించబడాలనో ఉందో వాళ్ళు వచ్చారు. అందుకని 300 కోట్ల మంది జనం నా దగ్గర రాలేదు. ఎవరైతే ఈ గేటు అరుణాచలం అనే గేటు ద్వారా ఎవరికైతే తరించబడవలసిన యోగం ఉందో వాళ్ళు వచ్చారు. పూర్వజన్మల్లో ఏ సంబంధం లేకుండా ఇక్కడ కలుసుకున్నామో ఈ సంబంధం మనల్ని మరొక చోట కలపదా అంటే వాళ్ళకి ఆత్మవిశ్వాసం, వాళ్ళకి ఆనందం కలిగింది. వాళ్ళ భగవాన్ మార్చి అయితే ఒకసారి ఎవరు వచ్చి కూర్చున్నారు, కొత్త వారు ఎవరు, మీరు ఎవరైనా అడిగారు పక్కవారు, మనం కూడా అడుగుతాం, తెలియకపోతే హెడ్ మాస్టర్ ఎవరైనా అడుగుతాం. మనం తెలుసుంటే సరిగ్గా, తెలియకపోతే ఎవరైనా కొత్తగా కనిపిస్తున్నారు, హెడ్ మాస్టర్ ఎవరైనా అడుగుతారు. అప్పుడు భగవాన్ ఏమన్నా అంటే, ఎవరో వారు ఎవరైనా అడుగుతున్నారు, ఎవరో అయితే మందగించుకు వస్తారు, మనవారు కాబట్టి మందగించారు. అసలు మీకు రమణ ప్రేమ, మీరు సరిగ్గా మీకు అది ఉదయం కలుగుతుంటే మీ భూపులు సెలవు, భూపులు ఎడదు. గురువు అంటే ఈశ్వరుడే, గురువు అంటే బ్రహ్మము. పూర్తి శరణాగతి, ఈశ్వరుని ఎలా ఉంటే అలాగ, అప్పుడు అలా జీవి శరీరం అప్పుడు ఎలా ఉండవలసి వచ్చింది, ఇప్పుడు ఇలా ఉండవలసింది. అరుణాచలం వచ్చిన 10 రోజుల్లో ఆకలి బాధ, ఇప్పుడు అయ్యిప్తి బాధ. జ్ఞానానికి ఏమి తేడా లేదు. అప్పుడు ఆ దేశం అలా ఉండవలసి వచ్చింది, ఇప్పుడు ఎలా ఉండవలసి వచ్చింది. అప్పుడు రాళ్ళ మీద కూర్చోవలసి వచ్చింది, ఇప్పుడు సోఫాల మీద కూర్చోవలసి వచ్చింది. కానీ జ్ఞాని సోఫా మీద కూర్చున్నా, నేను రాయి మీద కూర్చున్నా అలా అనుకోడు. దేహానికి సంబంధించిన విషయం అది, చూసేవాళ్ళు అనుకుంటారు. భగవాన్ అప్పుడు రాళ్ళ మీద కూర్చున్నప్పుడు సోఫాలో కూర్చున్నాడని చూసేవాళ్ళు అనుకుంటారు. కానీ జ్ఞానికి, జ్ఞానికి అనుకోడు. జ్ఞానం అంటే తను దేహం మాత్రం కాదని తనకు తెలుసు. అంత జ్ఞానమే, అంత బ్రహ్మమే. ఒక కృష్ణ భక్తి మాకు అడిగాడు, ఒకడు పండ్రపల్లి పాండురంగడు ఉన్నాడు కదా, పాండురంగడు అంటే కృష్ణుడే. ఆ కృష్ణ భక్తి మాకు అడిగాడు, దేవుడు ఎక్కడ ఉన్నాడని. ఆయన ఉన్నాడు, దేవుడు ఎక్కడ లేడు చూపించాడు. ఆయన ఎరణ్య కృష్ణుడు కూడా అదే అడిగాడు, భగవంతుడు ఎక్కడ ఉన్నాడని. అంటే ప్రహ్లాదు చెప్పాడు, అంచగా ఉన్నాడు. అయితే ఈ సమానంలో కూడా ఉన్నాడు, ఓకే అన్నాడు. అప్పుడు సమానం కాయతోడు చదువుతాడు, ఎక్కడ కూడా ఉన్నాడు. అప్పుడు నరసింహ సమస్తాడు. ఒక కృష్ణ భక్తిని ఒక ప్రశ్న, భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, భగవంతుడు ఎక్కడ ఉన్నాడని అడుగుతూ ఎక్కడ లేడు చూపించన్నాడు, ఎక్కడ లేడు నేను చూపించన్నాడు. జ్ఞానికి అంత బ్రహ్మమయ్యం. మీరందరూ పుణ్యాత్ములు, మీరేదో మీరందరూ పూర్వపుణ్యం ఏదో ఉంటే మంచి మార్గంలోకి వచ్చారు. మీ తెలివితేటల మీరు వచ్చారని అనుకోవటం లేదు ఇక్కడ. మీరు పూర్వజన్మలో ఏదో సత్కర్మ చేశారు, ఏదో పుణ్యకర్మ చేశారు. మీ పుణ్యకర్మ, మీ సత్కర్మ ఇక్కడికి తీసుకొచ్చింది. కానీ మీ తెలివితేటల వల్ల మీరు వచ్చారని అనుకోవటం లేదు. మీకంటే తెలియని వాళ్ళు లోకంలో కొన్ని 100,000 మంది ఉన్నారు. మీరందరూ తెలివి వాళ్ళు ఇక్కడికి వచ్చామనుకోలేదు. మీ పూర్వ సత్కర్మ, ఏదో పుణ్యకర్మ, ఏదో దైవకర్మ, ఏదో మంచి కర్మ చేశారు పూర్వజన్మలో. ఆ మంచి కర్మ ఇక్కడికి మిమ్మల్ని తీసుకొచ్చింది. కానీ మీ తెలివితేటలు మిమ్మల్ని ఇక్కడ తీసుకురాలేదు. ఆ బ్రహ్మంతో పోలిస్తే మన తెలివి అంత, మనమంత అది మనకున్న తెలివి అంత, బ్రహ్మం ఎంత. సూర్యుడు గడిచినటువంటిది, కృష్ణాలు గడిపినటువంటిది. అంచేత కొంతమంది నన్ను అడుగుతా ఉంటారు, ఏమన్నా మీ అత్తగారికి మీద కోపం, మీ నాన్నగారు కొంచెం తగ్గించమని. అప్పుడు నేను చెప్తాను, ఆవిడ కోపం అలాగా ఉండదు, ఆవిడ కోపం అలాగే ఉండదు. నువ్వు తగ్గించమని, తగ్గించమని కాదు నువ్వు కోరుకోవలసింది. ఆ కోపం అలాగే ఉండమే. నువ్వు ఆ కోపాన్ని చూడటం మానేసే, లోపాన్ని ఈశ్వరుని చూడటం నేర్చుకో. నీకు రెండు లాభాలు, ఇది ఆవిడ కోపం నుంచి బయటకు వచ్చేస్తావు, రెండు నీకు ఆత్మజ్ఞానం కలదు. కోపం తగ్గించడం నడక అలా ఉండమే, నేనేం తగ్గించడం కృషి చేయని కోపం అలా ఉండదు. ఆవిడ బతి మార్గం ఉంటే మనం నీ కోపం తగ్గించగలదు. అలా బతిమాలసిన బతి ఎవరిని బతివాల్సిన పని లేదని చెప్తాను. ఆ కోపం చూడుతున్నా, నీ అత్తగారిని బతివాల్సిన పని నీకేంటి, నాకేంటి, ఆయన బతివాల్సిన పని మనకేం ఉండదు. నువ్వు కోపం చూడటం మానే. ఆవిడ నీ అత్తగారు హృదయంలో కూడా ఈశ్వరుడు ఉన్నాడు, నీ అత్తగారు హృదయంలో కూడా ఈశ్వరుడు ఉన్నాడు. నువ్వు ఆ కోపాన్ని చూడటం మానేస్తున్నావు. ఈశ్వరుడు చూస్తే ఆ కోపం నీకు కనపడదు. నువ్వు ఈశ్వరుని చూడటం మానేసి ఆవిడ కోపాన్ని చూస్తున్నావు. ఆవిడ కోపాన్ని చూడదు, లోపల ఈశ్వరుని చూడు. ఈశ్వరుని చూస్తే ఆ కోపం కనపడదు. అంతర్యామిగా యజమాని ఉన్నాడు, ప్రభు ఉన్నాడు, భక్త ఉన్నాడు. మన భక్త అంతర్యామిగా ఉన్నాడు. వాడి తప్పించి అన్ని ఉంటే అసత్యమే, వాడు ఒక్కడే సత్యం. సత్యం ఉంటే మీటంత అసత్యమే, నీ అత్తగారి కోపం కూడా అసత్యమే. ఆ చూపుతో ఆ చోట మార్చుకో, దృష్టి మారితే దృశ్యం మారుతుంది. మన దృష్టి మార్చుకుంటే దృశ్యం మారుతుంది. ఆకాశం ఆకాశం ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు, అలా చూస్తే వాడు కనిపిస్తాడు. అలా నిర్జయంలో చూస్తే జ్ఞానస్తుడు కనిపిస్తాడు. ఎత్తగారు కోపం తగ్గించి అనే బదులు ఆ చూపు మార్చుకో వదిలిపోతుంది, మనకి కంటాలు వదిలిపోతుంది. మనం సముద్రంలో కెరటాలు ఉంటాయి, మన సముద్రంలో కెరటాల మధ్యలో స్నానం చేయడం నేర్చుకోవాలి, కానీ ఆ కెరటాలు తగ్గిపోతే బాగుంది, ఆ కెరటాలు తగ్గిపోతే బాగుంది, ఇంకా ఎక్కువ కెరటాలు ఉండనివ్వండి, అది స్నానం చేయడం నేర్చుకోండి. ఆ సముద్రంలో కెరటాలు ఆడమంటే ఆగుతాయి. మనం స్నానం చేసి కెరటాల మధ్యలో స్నానం చేసి ఒడ్డుకొచ్చేసి ఆ ప్రక్రియ నేర్చుకోవాలి. నీ అత్తగారికి ఒకదానికే కోపం ఉంది, నీ భర్త కూడా కోపం ఉంది, నీ మామగారికి కూడా కోపం ఉంది, నీ చూడుకోవాలి అంతా కోపం. ఈ కోపాలు తాపాలు మనాశలు తగ్గించగలం. ఆ కోపాలు తాపాలు మధ్య మనం నివసించి జ్ఞానం సంపాదించే పరిచయం చేసుకోవాలి. వర్షం పుస్తండి, వర్షం ఎక్కడ ఆపేయగలం, గుడి కొడుకుని మనం గుడి వేసుకుని వెళ్ళిపోవటం, రోడ్డు మీద బిల్లు ఎక్కడ మనాశలు తీయగలవో చెప్పు చెడు కొడుకుని వెళ్ళిపోవటం. బలీయమైన అరుణాచలం, అరుణాచలం, అరుణాచలం. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలం, అరుణాచలం అని చెవులు పడిన వెంటనే జ్ఞానోదయం అయిపోయింది. అయిపోయింది ఆ జన్మాంతర స్మృతి. అరుణాచలం, అరుణాచలం అనే పేరు ఎప్పుడైతే చెవిలో పడిందో అరుణాచలేశ్వరుడు దేవుడు అనే భావన ఆయనకు రాలేదు, మన తండ్రి అనే భావన కలిగింది ఆయన, మన కుటుంబ సభ్యుడు. అరుణాచలం అనే పేరు మధురైలో ఉండగానే మొట్టమొదటిసారి ఆయన చెవిలో పడింది. అరుణాచలం అంటే దేవుడు అని మనం గుర్తుకు రాలేదు. అరుణాచలం అంటే మన తండ్రి, మన ఫాదరే, మన కుటుంబ సభ్యుడు అనే భావన కలిగింది ఆయన. కానీ అరుణాచలం అనే పేరు వినగానే దేవుడు అనే భావన, జనక భావన వచ్చింది, కానీ దేవుడు అనే భావన రాలేదు. అయితే అరుణాచలం వచ్చిన మొదటి రోజున ఓ అరుణాచలేశ్వరుడు అని చెప్పలేదు, ఓ తండ్రి నీ ఆజ్ఞ అనుసరించి నువ్వు వచ్చాను నా అని చెప్పి నేను రాలేదు. నీ శరీరాన్ని ఎలా ఉపయోగించుకుంటావు ఉపయోగించుకో, నీ స్వాధీనం చేస్తున్నాను శరీరం, అది శరణాగతి. గతంలో శరణాగతి రమణ భగవాన్ శరీరం పుట్టిన రోజున, ఆ శరీరం ధరించిన రోజున, ఆ పురికి గదిలో ఒక కళ్ళు లేని వాడికి జ్యోతి దర్శనం వచ్చింది. మళ్ళీ శరీరం విడిచిపెట్టిన తర్వాత జ్యోతి దర్శనం వచ్చింది. ఆయన జ్యోతి స్వరూపుడు, అరుణాచలం జ్యోతి, అది అగ్ని లైంగం. వేదాలలో ఎక్కువ అగ్ని, అగ్ని దేవుడిని ఎక్కువ స్తోత్రం చేశారు. అగ్ని మనిషిని పవిత్రం చేస్తుంది, అంతేకాదు మన శవాన్ని కూడా దహింపజేసేది అగ్ని. అరుణాచలం అగ్ని లింగం, తేజోలింగం. రమణ మన శరీరం విడిచిపెట్టినప్పుడు కూడా తేజస్సు, తేజస్సు రూపంలో ఉన్న అరుణగిరిలో ఐక్యమయ్యారు. రమణ మహర్షి అరుణాచలం రావటం కాదు, అరుణాచలేశ్వరుడు తిరుచీడులో జన్మించి మళ్ళీ అరుణాచలం వచ్చేశాడు. ఆ కొండ కదలం ఈ కదిలాడు అంతే తేడా ఇద్దరికని. అది అచలం, ఇది చలం. అరుణాచలం అచలం, రమణుడు చలం. అది కదలలేదు, ఇది కదిలాడు. అది అచలం, ఇది చలం, ఇద్దరికి అదే తేడా. అసలు మనలో ఏదైనా సరుకుంటే, మనలో ఏదో విశేషం ఉంటే, రామకృష్ణ పరమశివుని విశేషం, రాముడిలో ఉన్న విశేషం, కృష్ణుడిలో ఉన్న విశేషం మనకు తెలుస్తుంది. మనలో ఏమి లేని ప్రాణ విశేషం మనకేం తెలుసు. ఇంకోటి మనం అందరం మంచి వాళ్ళం కాకపోవచ్చు, అంటే మీరు గుర్తు పెట్టుకోండి, మంచి వాళ్ళని గౌరవించుకునే యోగ్యత మనం పోగొట్టుకోకూడదు. ఇప్పుడు రామకృష్ణుడు అన్నాడు అనుకోండి, రామకృష్ణుడు ఎంత మంచివాడో అంత మంచివాళ్ళం మనం కాకపోవచ్చు, కానీ రామకృష్ణుని గౌరవించే యోగ్యత పోగొట్టుకోక్కర్లేదు మనం, అంత జీవుల కింద అయిపోక్కర్లేదు మనం. రాముడు ఎంతటి వాడు మనం అంతటి వాళ్ళం కాకపోవచ్చు, గౌరవించడానికి వచ్చిన నష్టం ఏంటి మనకు అని బుద్ధిగా దిగజారిపోక్కర్లేదు. ఇప్పుడు రమణ మహర్షి గారు ఏమైనా ప్రసంగాలు చెప్పలేదు, పర్యటనలు చేయలేదు, యాత్రలు చేయలేదు. అరుణాచలంలో 54 సంవత్సరాల క్షేత్రం విడిచిపెట్టలేదు. ఈ అరుణాచలం విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్లాలో తలంపు కూడా రాలేదన్నారు. ఈ అరుణాచలం విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్లాలనే తలంపు కూడా నాకు రాలేదని చెప్పారు. తలంపు వచ్చాక నిర్వహించకూడదు కదా, తలంపు కూడా రాలేదని చెప్పారు. అటువంటి అరుణాచలేశ్వరుడు చూడాలనుకున్నాను అనుకోండి, ఆ భక్తి కలిగిన వాళ్ళు అదృష్టవంతుడు. ఓ అరుణాచలేశ్వరుడు, నన్ను నీ భక్తునిగా చెయ్యి. నీ భక్తులుగా ఉండటానికి తగిన యోగ్యత నాకు లేకపోతే నీ భక్తుడికి భక్తుడిగానే తయారు చేయి. ఈ లక్ష్మణ నిర్మాణలో భగవాన్ చెప్పారు. ఒకసారి రామానుజుడు శ్రీరంగంలో ఉన్నారు, పెరుమాడు ఊరేటానికి వస్తున్నాడు. దేవుడు ఎందుకు ఊరేగిస్తారంటే కొంతమంది దేవుడి గుళ్ళో గెలరు, కొన్ని వాళ్ళే వాళ్ళ ఇంటికి మనమే కనిపిందాం దేవుడు అనుకుంటాడు. పాపం మన దగ్గరికి వాళ్ళు ఎలాగ రావటం లేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళి మనమే కనిపిందాం, అందుకే ఊరేగింపని పెట్టాడు. మన ఇంటికి ఆయన వస్తామంటాడు. ఒకసారి పెరుమాళ్ళు ఊరెళ్తూ వస్తున్నాడు శ్రీరంగం, రంగనాథుడు వస్తున్నాడు. వస్తుంటే రామానుజుని సేవకుడు, రామానుజుని భక్తుడు ఒకడు పాలు కాస్తున్నాడు. రోజు సాయంత్రం నిద్రపోయినందుకు కొంచెం వేడి పాలు తాగేవాడు రామానుజుడు. రంగనాథుడు ఊరెళ్తూ వస్తున్నాడు. వాడు పేరు పిలిచి తొందరగా వచ్చాయి, రంగనాథుడు వస్తున్నాడు ఊరేగింపుకి. అది దర్శనం చేసుకుని తర్వాత వెళ్ళి పని చూసుకుంది, కానీ మళ్ళీ మన గుమ్మాలో ఎంతోసేపు ఉండదు, ఊరేగింపు మళ్ళీ ఇంకో గుమ్మాలో వెళ్ళిపోతుంది. రంగనాథుడు మన ఇంటికి వచ్చేసాడు, మన గుమ్మాలో పోయి తొందరగా దర్శనం చేసుకుని పిలుస్తాడు లోపల. పాలు కాచేవాడు మనిషిని పిలుస్తాడు, ఆయన దగ్గర పని సేవకుని, ఆ భక్తుడిని పిలుస్తాడు. లోపలున్న సేవకుడు ఏమంటాడంటే, ఓ రామానుజ నీ దేవుడు నువ్వు చూసుకో, నా దేవుడు నేను చూసుకుంటున్నానంట. ఓ రామానుజ నీ దేవుడు సంగతి ఏదో నువ్వు చూసుకో, నేను నా దేవుడు పనిలో ఉన్నాను, నీ దేవుడు రంగనాథుడు, నా దేవుడు నువ్వు, నీ దేవుడు కావాల్సింటే నువ్వు చూసుకో, నా దేవుడు నువ్వే, నీ పని విడిచిపెట్టానన్నాడు. కావాల్సింటే నీ దేవుడిని చూసుకోవాలి, ఊరేళ్ళకి నడకదు నీ దేవుడు. వాడేమో నీకు దేవుడు, నువ్వు నాకు దేవుడు, నేను ఇక్కడ పాలు కాస్తున్నాను, చేతిలో ఉన్న పని విడిచిపెట్టి రాను, నీ దేవుడు చూస్తాను, నా దేవుడు పనిలో ఉన్నాను, నీ వెళ్ళి అన్నాడు, వెళ్ళి చూసుకో అన్నాడు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల మా కొంపలో రాగద్వేషాలు ఎప్పుడు తగ్గుతాయి, మా కొంపలో రాగద్వేషాలు ఎప్పుడు తగ్గుతాయి, మా కొంపలో రాగద్వేషాలు ఎప్పుడు తగ్గుతాయని చూడకుండా ఆ రాగద్వేషాల మధ్య జీవించడం నేర్చుకోండి. ఓ అమ్మా, నీ అత్తగారి కోపంగా చూడకు, నీ అత్తగారి ఉదయంలో ఈశ్వరంకు చూడని చెప్తాను. అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల జనబుద్ధి నశించాలి. నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలిచి స్థితి కరుణింపు అరుణాచల గిరిరూపమైన కరుణా సముద్రమ కృప చేసి నన్ను ఏలుము అరుణాచల కరుణా సముద్రమ కృప చేసి నన్ను ఏలిము అరుణాచల జ్ఞానం లేకుండా ఆత్మజ్ఞాన సముపార్జన లేకుండా మన శరీరం చనిపోతే ఒకటి అని సున్నారు. సత్య జ్ఞానము లేని సత్యం బుద్ధి సాధించినా ఒకటి లేని సున్నారు. ఒకటి లేని సున్నలకు బుద్ధి ఎలా ఉండదో, ఆత్మజ్ఞాన సముపార్జన లేకుండా మనం ఇన్ని సాధించినా ఒకటి లేని సున్నారు. సత్యజ్ఞానము లేని సత్యజ్ఞానము లేని ఈ జన్మ ఫలమేమి, ఈ జన్మ ఫలమేమి ఒప్పుగా రాలేదా అరుణాచల అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల అరుణాచల మనసు స్మరించు మారల అహం నిర్మూలించు అరుణాచల నమో భగవతే శ్రీరమణాయ శ్రీరమణాయ ఓం నమో భగవతే శ్రీరమణాయ ఓం నమో భగవతే శ్రీరమణాయ. మీకు ఇంటికే అవకాశం ఉన్న వాళ్ళు రమణ అష్టోత్రం కూడా చదువుకుంటూ ఉంటాను. ఓం నమో భగవతే శ్రీరమణాయ ఓం నమో భగవతే శ్రీరమణాయ ఓం నమో భగవతే శ్రీరమణాయ ఓం నమో భగవతే శ్రీరమణాయ ఓం నమో భగవతే శ్రీరమణాయ. గోవింద 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 వెంకటేశ 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 నారాయణ 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 నారాయణ. శాంతి
శాంతి
శాంతి శాంతి.